ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयामुदीरये नश्च प्रायेष भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैश्चिकी मम ज्ञानविरन्दस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारघुनाथान्वितं पंसजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणाललिता श्रीविशाखान्वितांश्च नमाओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणे प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमाओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वतीनितिनामिने श्रीवार्षभानवे देवी दयिताय कृपाब्धये कृष्णसम्बन्धविज्ञान दायिने प्रभवे नमः माधुर्योज्ज्वलप्रेमाढ्य नृगभक्तिदा श्रीगौराकरुणाशक्ति विग्रहाय नमोऽस्तुते नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुगाविरुद्धाप सिद्धान्तत्वान्तहारिणे नमो गौरकिशोराय साक्षाद्वैराग्यमूर्तये विप्रलम्बारसाम्बोधे पादाम्बुजाय ते नमः नमो भक्तिविनोदाय सच्चिदानन्दनामिने गौरशक्तिस्वरूपाय रूपानुगावराय ते गौराविर्भावभूमे स्वम् निर्देष्टा सज्जनप्रियः वैष्णवः सार्वभौमा श्री जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णचैतन्य नाम्ने गौरत्विषै नमः पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं हे कृष्णकरुणासिन्धौ दीनबन्धौ जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते जयतां सरतोर्भङ्गुर्मामन्दमतेर्गति मत्सर्वस्वपदाम्बोजौ राधामदनमोहनो दिव्यवृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागारसिंहासनस्थौ श्रीमद्राधाशीलगोविन्ददेवौ प्रश्रालिभिः सेव्यमानो स्मरामि श्रीमान् रासरसारम्भि वंशीवटतटस्थित कर्षं वेणोसनेर्गोपीर्गोपीनाथः श्रियस्तु नः ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುರ್ತೆ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. కింద రెండు రోజుల నుంచి మనం దామోదర అష్టకం నుంచి చెప్పుకుందాం. దామోదర అష్టకం గురించి చెప్పుకుంటూ ఈ కార్తీక మాసం ఎట్లా మనం కార్తీక వ్రతాన్ని ఎట్లా చేయాలి దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఎన్నో విషయాలున్న శాస్త్రాల్లో ముఖ్యంగా దామోదర అష్టకాన్ని పాడాలి పొద్దున సాయంత్రం. దీపారాధన చేయాలి మూడు చోట్ల, తులసి దగ్గర, భగవంతుడి దగ్గర, ఆకాశ దీపం. మూడోది ఏదో ఒక భక్తి అంగాన్ని విశేష రూపంగా అంటే ఒక నియమ మాసగా ఒక నియమగా పాలించాలి ఈ నెలంతా. అది చెప్పుకున్న తర్వాత ఈ దామోదరాష్టకంలో ఉండే ఆ గుహి అర్థాల గురించి మనం చెప్పుకున్నాం. మొదటో శ్లోకంలో నమామి అనే ఆ పదంతో మంగళాచరణం చేస్తూ సత్యవ్రత ముని ఈశ్వరం అనే పదం చెబుతూ హే భగవంతుడా, నువ్వు ఎవరివో కాదు, సర్వశక్తివంతుడివి, జగదేకనాథుడివి, అదే కాకుండా నిజ ప్రభు. మీ స్వరూపం సచ్చితానందమైన స్వరూపమైనది. లసత్కుండలం ఎంత అందంగా ఉన్నారు అంటే అందాన్ని చెవటానికి మీ అందాన్ని వర్ణించడానికి శబ్దాలు లేవు. కానీ మీరు ధరించిన ఆ కుండలాల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈ లసత్ అనే పదానికి నాలుగు అర్థాలు చెప్పుకున్నాం. ఒకటి, అది ఊగుతున్నాయంట, చాలా మెరిచిపోతున్నాయి. మూడోది చాలా అందంగా ఉంది. అదే కాకుండా మిగతా ఆభూషణాల కంటే ఈ యొక్క కుండలాలకి కలిగిన మహాసౌభాగ్యాన్ని కూడా చెప్పేది ఈ లసత్ పదంతో. లసత్కుండలం, గోకులే బ్రాజమానం, గోకులలో చేసే లీలలో కృష్ణుడివి అంటే ఎట్లా ఉంటాయంటే చాలా స్వాభావికంగా ఉంటాయి, మధురంగానూ ఉంటాయి, స్వాభావికంగా ఉంటాయి. తర్వాత యశోద భియ ఉలుక ధవమానం, యశోదతో భయపడి కృష్ణుడు పరిగెత్తుకుని వెళ్తుంటే వెనక వెనక యశోద పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడు ఈ వెనక నుంచి పట్టుకుందంట. పట్టుకోగానే అత్యంత అతురుత్య గోప్య. తర్వాత రెండో శ్లోకంలో రుదంతం ముహుర్నేత్రం యుగ్మం రజంతం, రెండు చేతులతోనూ ఆ రెండు కొలని మసులుతున్నాడంట కృష్ణుడు. ఎందుకు చేశాడు దానికి వెనకాల నాలుగు కారణాలు చెప్పుకున్నాం. కరాంబోజ యుగమేన శాటంక నేత్రం ముహుశ్వసనేన, ఆ తల్లితో గాబరపడుతూ భయపడుతూ నన్ను కొడుతుందేమో కొడుతుందేమో అని భయంతో ఇంకా కళ్ళునీరు కారుస్తూ కారుస్తూ చూస్తున్నాడు యశోదా నేతుడు. ఎంత కళ్ళునీరు కారుస్తున్నా ఆ కర్రపడి నాకు భయం వేస్తుంది. పడేసిన తర్వాత చితగ్రీవం దామోదరం భక్తిబద్ధం అన్నారు. దామోదరుడు, కృష్ణుడి పేరు దామోదర అనబడింది. ఎందుకంటే యశోద ఏం చేసింది, కృష్ణుని బంధించింది, కృష్ణుని ఒక తాడుతో బంధించింది. బంధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్ని ఎంత తాడు తెచ్చినా కూడా రెండు అంగుళాలు తక్కువైనాయంట. ఎందుకు, మన ప్రయాసం, ఇంకోటి భగవంతుని కృప. ఈ రెండు అంగుళాలు అంటే ఒకటి మన ప్రయాసం, ఇంకోటి భగవంతుని కృప. ఎంత ప్రయాసం చేసినా యశోద కట్టలేకపోయింది. ఆ ప్రయాసాన్ని చూసి 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 కృష్ణుడు కృప చేశాడు. ఆ కృష్ణుడి కృప వలన యశోద కట్టింది. భక్తేవ బద్ధం దామోదరం భక్తిబద్ధం. భగవంతుని బంధించడం సాధారణమైనది కాదు. ఎట్లా బంధింపబడతాడు అంటే ప్రేమపాశాల ద్వారానే బంధించవచ్చు. భక్తేర్జితత్వం అజితోపి జిత తైస్త్రైలోక్యం అన్నారు భాగవతంలో. భగవంతుడు అజితుడు, ఆ అజితుడైన భగవంతుడు ఆ కృష్ణుణ్ణి మనం జయించగలం అంటే ఎట్టా జయించగలం, భక్తి ద్వారా జయించగలం. భక్తి ద్వారా భగవంతుడిని కూడా బంధనంలో పెట్టచ్చంట. అందుకని ఈ భాగవంతం ఎందుకు రచించారు వ్యాస మహర్షి అంటే దానికి అనొక కారణం ఏమిటి, భగవంతుణ్ణి హృదయంలో బంధించాలంట, దానికోసం భాగవతాన్ని రాశారు. అది రెండో శ్లోకంలోనే, త కర్మ ప్రోదితగైతవోత్ర పరము నిర్మత్సరాణాం సతాం వైద్యం వాస్తవమత్ర వస్తు శివిదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్యో హృది అవరుధ్యతే అత్ర కృతిభి శుశ్రూషు విత్తక్షణాత్. తత్క్షణాత్ వెంటనే ఏమవుతుంది, ఈ భాగవతాన్ని శ్రవణం చేసిన వెంటనే ఏమవుతుందంటే భగవంతుడిని మనం మన హృదయం అనే కారాగారంలో బంధించేస్తాం అంట. ఎట్లాగోతే యశోద కృష్ణుడిని అట్లా బంధించేసిందో ఆ ప్రేమ భక్తి వలన, అట్లాగే ఈ భాగవతాన్ని వినంగానే ఓ హృదయంలో ప్రేమ వెలుస్తుందంట. ఆ ప్రేమ ఎటువంటిది అంటే కృష్ణుణ్ణి బంధించే సామర్థ్యం కలగదంట. ప్రేమ కృష్ణుని ఎట్లా బంధిస్తుంది అంటే, అది ఏదో అక్కడికి వెళ్ళి కృష్ణుడు లాక్ వచ్చి జైల్లో పడేస్తాను ఒక దొంగని అట్లా చేయగల చేయనవసరంలా, స్వయంగా కృష్ణుడు వస్తాడు. వచ్చి ఆ భక్తుడి యొక్క హృదయం ని కారాగారంగా మార్చుకొని స్వయంగా ఆ కారాగారంలో ప్రవేశించి అక్కడ కూర్చొని తాళాలు వేసుకొని ఆ దాని యొక్క కీస్ ఉన్నాయే అది ఆ భక్తుడికి ఇచ్చేస్తానంట. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నువ్వు తీసుకొని నీ హృదయాన్ని జైలుగా నేను స్వయంగా వచ్చి పట్టుపడ్డాను. ఇది ఓ విశేషమైన దొంగ. ఇది దొంగలను పట్టుకొచ్చి జైల్లో పడేయాల్సి వస్తుంది. వద్దొద్దు అంటూ ఉంటాడు. ఈ కృష్ణుడు ఎటువంటి దొంగ అంటే, మీరు పట్టుకొని లాక్కొని జైల్లో వేయక్కర్లా, స్వయంగా వచ్చి కూర్చుంటాడంట. లాక్ చేసి మీకు ఇచ్చేస్తాడు, మీరు తీసుకోండి, తాళాలు తీసుకోండి. అటువంటి దొంగ. అందుకని హృది అవరుధ్యతే, అవరుధ్యతే ఇది ముఖ్యమైన పదం. ఇది హృది అవరుధ్యతే, హృదయంలో మనం బంధించేయచ్చు అంట కృష్ణుణ్ణి. అందుకని విలమంగళ ఠాకూర్ వారు కూడా ఇదే చెబుతారు, కారాగార హృదయే మదీయ హృదయే కారాగార అన్నారు. నా హృదయాన్ని కారాగారంగా అనుకోని నువ్వు ఇటు దొంగవే కదా. ఇంకొకటి ఏమిటి, దొంగలు ఎక్కడ ఉండాలి, జైల్లోనే ఉండాలి. మీ పేరేమిటి, కృష్ణుడి పేరేమిటి, హరి. హరి అంటే దొంగ, హరించేవాడు. హరించేవాడు దొంగ కదా, దొంగ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, జైల్లో ఉండాలి. ఇంకొకటి ఏమిటి, కృష్ణుడు పుట్టింది కూడా ఎక్కడ, జైల్లో. మనం ఎక్కడ పుట్టామో స్వాభావికంగా ఎక్కడ పుట్టామో దాని మీద ఒక ఆసక్తి ఉంటుంది, ఏమంటుంది, న్యాచురల్గా ఉంటుంది కదా. జన్మస్థానానికి మీరు ఎక్కడ అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా ఇది పుట్టిన చోటు, అది ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటుంది ఆ జన్మభూమి. కృష్ణుడికి ఆ జన్మభూమి ప్రకటించిన భూమి జైలు కదా. జైలు ఎటు అంటే కృష్ణుడికి ఇష్టం కదా. అందుకని నా హృదయాన్ని నువ్వు జైలుగా మార్చుకొని నువ్వు సతగా వచ్చి కూర్చో అని ఆ ప్రార్థనతో భాగవతం బిగినవుతుంది కారాగారంగా. అంటే ఈ భాగవతం యొక్క శ్రవణ మాత్రంతోనే కృష్ణుడు మన హృదయాల్లో బంధింపబడతాడు. శ్రవణం చేస్తేనే అంత శక్తి ఉంటే శ్రవణంలో, ఆ శ్రవణం చేయటానికి సౌకర్యాలు, ఆ శ్రవణం చేయటానికి ఏర్పాట్లు చేసిన వాడికి ఎంత ప్రేమ కలుగుతుంది, ఎంత ప్రేమ వెలుస్తుంది అని విశ్వాసారు. అదే అయితే ఆ కృష్ణుడి కథని ఎవరోతే ఇంకొకళ్ళకి శ్రవణం చేపిస్తున్నారు, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఎవరోతే కృష్ణ కథని చెబుతున్నారో, భాగవతాన్ని చెబుతున్నారో, వాళ్ళ హృదయంలో ఎంత ప్రేమ వెలుస్తుంది అన్నారు. ఇది మూడో మాట. నాలుగో మాట ఏమిటి, ఎవరోతే ఇంకొకళ్ళ ద్వారా భాగవతాన్ని చెప్పిస్తారు, అంటే భాగవతాన్ని నేర్పించి చెప్పిస్తారు, వాళ్ళ హృదయం ఎంత ప్రేమ కలుగుతుంది అన్నారు. ఈ కౌముత్తిక న్యాయతో, కౌముత్తిక న్యాయం అంటే కంపారిటివ్ డిగ్రీ, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనే ఆ న్యాయతో విశ్వనాథ విఠల వారు, ఠాకూర్ వారు ఈ యొక్క అద్భుతమైన శ్లోకం ఉంది. ఒకటో మొదటో స్కందంలో ఏడో ధ్యానంలో ఈ శ్లోకం వస్తుంది. ఎక్కడంటే, ఈ కృష్ణ కథ యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పత్తితే పుంస శోక మోహ భయాపహ. భక్తిరుత్పత్తితే ఏమిటది, ప్రేమ భక్తి ఉత్పత్తితే. యస్యాం వై శ్రూయమాణాయాం అన్నారు, ఎవరోతే వింటారో, వినిపిస్తారో, చెబుతారో, చెప్పిస్తారో. నాలుగు రకాల వాళ్ళు. వాళ్ళకి, వినేవాళ్ళకి అంత ప్రేమ ఉంటే వినటానికి ఏర్పాట్లు చేసిన వాళ్ళకి ఎంత ప్రేమ కలుగుతుంది. ఆ వినాలి అంటే ఎవరో చెప్పాలి కదా, చెప్పేవాళ్ళకి, భాగవతాన్ని చెప్పేవాళ్ళకి ఎంత ప్రేమ వెలుస్తుంది. ఆ భాగవతాన్ని చెప్పారంటే ఎవరో వాళ్ళకి నేర్పించారు కదా, వాళ్ళే వాళ్ళ ద్వారానే చెప్పించు, వాళ్ళు దానివల్ల మనం చెబుతున్నాం కదా, వాళ్ళకి ఎంత ప్రేమ కలుగుతుంది ఒకసారి ఆలోచించండి అని చెప్తారు శ్రీల విశ్వనాథ ఠాకూర్ వాళ్ళు ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ. అది ఇక్కడ మనకు తెలుస్తుంది, భక్తేవ బద్ధం భక్తిబద్ధం దామోదరం భక్తిబద్ధం అన్నారు. ఇప్పుడు దాని గురించి చెప్పుకుంటూ మూడవ శ్లోకంలో ఇతి దృక్స్వలీలాభేర్ ఆనందకుంటి ఎందుకు చేస్తాడు అంటే ఆ కృష్ణుడికి పరమానందం ఏమిటి ఆనందం అంటే ఆ భక్తులకి ఆనందం ఇవ్వటంలోనే ఆనందం అంట. ఇప్పుడు ఒకటేంటంటే ఆనందం పొందుతాం మనం, ఇది ఆనందం కావాలి ఆనందం కావాలనుకుంటుంటాం, అది కాదు. ఇంకొకరికి ఆనందం ఇవ్వటంలోనే ఆనందం ఉంది. ఆనందకుండే నిమజ్జంతం స్వఘోషం నిమజ్జంతం ఆఖ్యాపయంతం, అందరికి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు కృష్ణుడు? ముఖ్యంగా ఎవరికి చెబుతున్నారు? తదీయేషితజ్ఞేషు, ఎవరోతే తదీయ భావనలు ఉన్నారు అంటే కృష్ణుని గౌరవంగా ఆదరంతో ఒక భగవంతుడిగా పూజించే ఒక నాయకుడిగా ఒక ఈశ్వరుడిలాగా పూజించి ఎంతోమంది ఐశ్వర్య జ్ఞానయుక్త భావనతో కలిగిన భక్తులున్నారు, దాస్యరసంలో ఉండే భక్తులున్నారు. అటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెబుతున్నారు. ఏం చెబుతున్నాడు కృష్ణుడు? భక్తేర్జితత్వం, ఎవరి హృదయంలోతే ప్రేమ భక్తి ఉన్నదో వాళ్లే నన్ను జయించగలరు, వాళ్లే నన్ను బద్ధించగలరు. ఈ సాధారణమైన ఈ గౌరవంతో కలిగిన యుక్తమైన ఐశ్వర్య జ్ఞానంతో కలిసిన భక్తి ఉన్నదే, ఆ భక్తి ద్వారా నన్ను ఎవరు బంధించలేరు అంటే వైకుంఠంలో నన్ను ఎవరు బంధించలేరు. ఎవరు బంధించగలరు? కేవలం గోలోక బృందావనంలో ఎవరి హృదయమైతే ప్రేమ భక్తి ఉన్నదో వాళ్లే బంధించగలరు. అంటే సాధారణ భక్తికి ప్రేమ భక్తికి చాలా తేడా ఉన్నది. అది విశేషంగా గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఇది ముఖ్యమైన మాట. ఇది తదీయేషుతజ్ఞేషు భక్తేర్జితత్వం పునః ప్రేమత తమ శతవృత్తి వందే. అంటే ఈ ఒక్కసారి ఈ ప్రార్థన చదువుతూ చదువుతూ సత్యవతి మునికి ఏమైందంటే ప్రేమ వెలిసిపోయింది. ఆ ప్రేమ కృష్ణుడి యొక్క ప్రేమ వల్ల ఏమిటి? శతవృత్తి వందే. ఆ ప్రేమ ఏమిటంటే మర్చిపోతాం. శతవృత్తి వందే, ఒకసారి దండం పెట్టాం మర్చిపోయి పెట్టామా లేదా అది మళ్ళీ దండం పెడతాం మళ్ళీ మర్చిపోతాం. అందుకని శతవృత్తి అంటే దండం పెడుతూనే ఉంటాం, పెట్టాలి లేవటం పెట్టాలి లేవటం, అట్లా వందల కొద్దిసార్లు దండం పెడుతున్నాం శతవృత్తి వందే అన్నాడు. తర్వాత వరం దేవ మోక్షంన, ఇవన్నీ నేను చెప్పుకున్నా, వరం దేవ మోక్షమ్మ మోక్షావధిమ్మ, ఈ ప్రార్థనల్లో ఉండే ఆ శుద్ధమైన భావనాన్ని వెల్లడిస్తూ ఏం చెబుతున్నానంటే వరం దేవ మోక్షంన, నాకు మీరు ఎన్ని రకాలైన వరాలు ఇచ్చే ఆ సామర్థ్యత కలిగినా, ఆ దైదీప్యమానంగా ఉండే మీరు పెద్ద దేవత అయినా భగవంతుడమైనా నాకు ఎటువంటిది వద్దు, ఎటువంటి వరాలు వద్దు, మోక్షం కూడా వద్దు. మోక్షావధిం అంటే 5 రకాల మోక్షాలు ఉన్నాయి కదా, దానిలో ఎటువంటి మోక్షం వద్దు నాకు? మొట్టమొదటిది సావుజ్యముక్తి వద్దు. సావుజ్యముక్తి ఎన్ని రకాలు నేను చెప్పుకున్నావుగా, శరీర సావుజ్య బ్రహ్మ సావుజ్య, ఈ రెండు వద్దు. తర్వాత 4 రకాల మోక్షాలు ఉన్నాయే, సామీప్య శ్రాష్టి సాలోక్య ఇత్యాది 4 రకాల మోక్షాలు వద్దు. అంటే నాకు వైకుంఠ వాసం వద్దు, నా చాన్యం 3వది కూడా వద్దు. ఏమిటది? సాధన భక్తి వలన వచ్చిన క్లేశాగ్ని శుభద, ఈ 2 లక్షణాలు అవి కూడా వద్దు. నాకు ఏది కావాలంటే ఈ గోపాల బాలం, ఈ బాలస్వరూపంలో ఉన్నావే ఆ స్వరూపంలో ఎల్లప్పుడూ నా మనసులో ఉండిపో, ఎల్లప్పుడూ నిన్ను ఆ గోపాల బాలం స్వరూపంలో మనసులో చూడాలి అని అనుకుంటూ ఇంకా ముందుకెళ్తాడు. ఆ ఒక్క అద్భుతమైన స్వరూపంలో ముఖ్యంగా నీ ముఖారవిందాన్ని దర్శనం చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నది. ఇదం తే ముఖాంభోజం, ఎందుకు ఆ ముఖారవిందం యొక్క స్వభ లక్షణం ఏమిటంటే ప్రఫుల్ల కమలాకర సర్వ సంతాపహారి తర్వాత నిఖిల ప్రేమ రసప్రద, ఈ 3 లక్షణాలు ఉన్నాయి దీనికి. ఈ ముఖారవిందానికి అద్భుతమైన 3 లక్షణాలు ఉన్నాయి కాబట్టి నీ ముఖారవిందాన్ని దర్శనం చేసుకోవాలి. ఎట్లా దర్శనం చేసుకోవాలంట? వృత్తం కుంటేలే స్నిగ్ధ, ఎట్లాగైతే తేనెటీగలు ఈ కమల పుష్పానికి అంటుకోనుంటాయో చాలా ఆసక్తి అక్కడ ఒక ఒక అద్భుతంగా ఆవృత్తంగా ఉంటాయి, కప్పేస్తాయి ఆ కోమల పుష్పాన్ని. అట్లాగే నీ స్నిగ్ధమైన ఈ జుట్టు, గుంగరాలైన జుట్టు ఉన్నదే, అది చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటు గోపికలు ఏం చేశారు, నిన్ను మళ్లీ మళ్లీ ముద్దు పెట్టుకొని మళ్లీ మళ్లీ నీ మొహం అంతా ముందరి నుంచే నీలంగా ఉన్నది, దానిలో ఏంటి ఎర్రం కూడా కలిసిపోయింది. అటువంటి ముఖారవిందాన్ని దర్శనం చేసుకోవాలి. మనసి అవిరిస్తాం అలం లక్ష లాభై. భగవంతుడు అన్నా అంట, ఏదో కోరుకోనైనా నువ్వు గనక నన్ను నుంచి కోరుకోపోతే, నేను ఏమన్నా ఇవ్వబోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? భక్తుడు అంటాడు, సత్యవర్తుడు అంటారు, అలం లక్ష లాభై, నాకు ఎటువంటి లాభం లేదు. మీరు ఏది ఇచ్చినా దానివల్ల లాభం లేదు. ఇచ్చారనుకోండి, అది నా నేను తీసుకోను. ఎందుకు ఇస్తావు? ఏమొద్దు. ఒకటే ఇవ్వు. ఏమిటి? మానసిక దర్శనం ఇవ్వు. అయిన తర్వాత ఈ ఆరో శ్లోకంలో ఆయన ఒక ప్రేమామృతంలో మగ్నమైపోతూ, ఒక ఎవరోతే సముద్రంలో మునిగిపోతున్నారు. మునిగిపోయినప్పుడు ఏం చేస్తారు? గట్టిగా అరుస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం, రక్షించండి 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 అని. ఎవరో పేర్లు పిలుస్తూ రక్షిస్తండి అంటాం. ఎవరు కనిపించారనుకోండి, అతని పేరు పిలుస్తూ పిలుస్తూ మనం మునిగిపోతాం. అట్లాగే సత్యవర్తిని ఈ ప్రేమామృతమైన సాగరంలో మునిగిపోతూ మునిగిపోతూ ఆ కృష్ణుడిని మనసులో దర్శించుకుంటూ ఆ కృష్ణుడి యొక్క నామ సంకీర్తనం చేయటం అనిపెట్టాడు. అంటే నామ సంకీర్తన ప్రేమని ఉత్పన్నించుకోవచ్చు. ఆ ప్రేమ కలిగిన తర్వాత కూడా ఏం చేస్తాం? నామ సంకీర్తన చేస్తాం. ఒకసారి శ్రీ ప్రభుపాల్ వారిని అడిగారు, ఎవరు భక్తులు అడిగారు, ప్రభుపాల్ వారు ఈ మనం జపం చేస్తున్నాము, ఈ చాంటింగ్ చేస్తున్నాము, దానికి ఉద్దేశం ఏమిటి, దానికి ఫలం ఏమిటంటే, ప్రభుపాల్ వారు అన్నారు మోర్ చాంటింగ్ అన్నారు. అంటే ఏమిటి? మీరు జపం చేస్తున్నారు, ఎందుకు చేయాలంటే ఎక్కువ చేయడానికి చేయాలంట. ఎక్కువ ఎందుకు చేయాలంటే ఇంకా ఎక్కువ చేయడానికి చేయాలంట, అంతే. వై షుడ్ చాంట్ టు చాంట్ మోర్. అంటే మన సాధన సాధ్య ఈ రెండు ఒకటే, ఆ రెండు వేరు కాదు. భక్తి రసామృత సింధులో దీని గురించి చాలా చక్కగా రూపగోస్వామి పాదు వారు వర్ణిస్తారు. దాన్ని వ్యాఖ్యానం చేస్తూ శ్రీ జోగు గోస్వామి పాదు ఈ మాట చెబుతారు. ఇప్పుడు మన భక్తి అనేది ఎటువంటిది అంటే, భక్తి సంజాయతే భక్తి, భక్తి భక్తితోనే వస్తుందంట. మనం ఈ దీని సాధన భక్తి అని చెప్పినా ఇది సాధన అది సాధ్య అని చెప్పటం తప్పు. భక్తి సాధన భక్తి సాధన, సాధ్య భక్తి ప్రేమ అని ఏదో చెప్పాల్సి అవుతుందని చెప్పవలసి వస్తుందని చెబుతున్నావు. కానీ ఇప్పుడుందనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడో ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ట్రైన్లో ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాలి, లేకపోతే ఫ్లైట్లో విమానంలో ఢిల్లీ వెళ్ళాలి. ఇప్పుడు ఢిల్లీ సాధ్య సాధన ఏమిటి? ఒక రైలు. అట్లాగే సాధన భక్తి వలన మనకేం కలుగుతుంది? ప్రేమ. ఈ రెండిట్లో తేడా ఉంది. ఎట్లా తేడా ఉందంటే, ఈ రైలు మనం కూర్చొని వెళ్ళిన తర్వాత మనం ఢిల్లీ చేరుకుంటాం. ఢిల్లీ చేరుకుంటాం ఏం చేస్తాం? ఆ ట్రైన్ని వదిలేస్తాం, అంతే కదా. ఆ ట్రైన్లోనే కూర్చోం, ఆ ట్రైన్ వదిలేస్తాం. ఇంకొకటి, ఆ ట్రైన్ వలన ఢిల్లీ వచ్చింది అని చెప్పుకో. ట్రైన్ కూడా ఉన్నది, ఢిల్లీ కూడా ఉన్నది. ఆ ట్రైన్ లేకపోయినా ఢిల్లీ కూడా ఉన్నది, అదే కదా. లేకపోతే ఈ భక్తి అటువంటిది కాదంట. ఈ సాధన భక్తి వలన ప్రేమ భక్తి వస్తుంది. మనం ఈ ట్రైన్ వలన ఢిల్లీ తయారైంది అని చెప్పగలమా? లేదు. ట్రైన్ వలన ఢిల్లీ రాలా. ట్రైన్లో కూర్చుంటే ఢిల్లీ ఇదివరకు కూడా ఉంది, తర్వాత కూడా ఉంది, అది వేరు ఇది వేరు. ఈ భక్తిలో అట్లా కాదంట. ఈ సాధన భక్తి వలన ప్రేమ పెరుగుతుంది, ప్రేమ వెలుస్తుంది. ప్రేమ వెలిసిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేస్తాం అంటే, సాధన భక్తిలో ఏమి చేశారో అదే చేస్తాం. అంటే దాన్ని వదలం, అదే పనులు చేస్తాం, అదే కార్యాలు చేస్తాం. అందుకని చాలా సూక్ష్మంగా భక్తుల స్వామి సింధులో ఈ మాటను విచారించారు. దాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నారు. ప్రేమ హృదయంలో వెలవంగానే ఏం చేస్తాం అంటే, నామ సంకీర్తనం చేస్తాం. ఇదివరకు కూడా నామ సంకీర్తనం చేశాం సాధనగా, సాధ్యగా కూడా నామ సంకీర్తనం చేస్తున్నా. నమో దేవ దామోదర అనంత విష్ణు ప్రసీద ప్రభో. ప్రసీద అంటే నన్ను రక్షించు జల దుఃఖ జలాభిమగ్నం. ఎటువంటి దుఃఖ? ఏమిటా దుఃఖ? భక్తులకి ఏమైనా దుఃఖం ఉందా? ఏం లేదు, అది విరహ దుఃఖ. విరహ దుఃఖ అనే ఆ జల ఆబ్ధిమగ్నం, దానిలో నేను మునిగిపోతున్నాను. కృపాదృష్టి వృష్ట్యాతి ఇద్యాక్షి దృశ్య గృణే గృహాణేష మాం అజ్ఞా. నేను అజ్ఞానుణ్ణి, దీన అవస్థలో ఉన్నాను. ఈ ప్రేమ వెలిసింది అండి, దాని లక్షణం ఏమిటంటే దైన్యత. ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ వారు ఆయన శరణాగతి గ్రంథాన్ని రాస్తూ దానిలో 50 పద్యాలు రాశారు, 50 భజనలు రాశారు. దానిలో ఏమంటారు ఆయన, అమార జీవన్ సదా పాపేరతో అన్నారు. నహికో పుణ్యరో లేష్, కొంచెం మాత్రం పుణ్యం కూడా చేయలేదు నేను, ఎల్లప్పుడూ పాపాలే చూస్తున్నాను నేను. భక్తులు ఠాకులు రాస్తున్నారు, ఏమిటది ఆయన ఎప్పుడైనా చేశారా జీవితంలో పాపం అంటే ఎరిగిన వాడు కాదు, పాపం ఏమిటో తెలీదు ఆయన రాస్తున్నా. అంటే ఏంటి, ఈ మన హృదయంలో ప్రేమ వెలిసింది అంటే ఏమిటి, మన బయటికి ఏం కనిపిస్తుంది ఆ ప్రేమ, ఎట్లా కనిపిస్తుంది? దైన్య భావన కనిపిస్తుంది హృదయంలో ప్రేమ, దైన్య భావన బయట. ఎంత దీనత ఉంటే అంత ప్రేమ వెలిసినట్టు. అక్కడ ఈ ప్రేమ వెలిసిన తర్వాత చూస్తున్నాను ఏంటి, గృహాణేష మాం అజ్ఞా, నేను అజ్ఞానుణ్ణి. ఇది అక్షి దృశ్య, హే భగవంతుడా నిన్ను సాక్షాత్ దర్శనం చేసుకోవాలి అనే అత్యంత కోరిక ఉన్నది అని వేడుకుంటున్నాడు 6వ శ్లోకంలో సత్యవ్రతుని. నిన్న మనం ఈ సాక్షాత్ దర్శనకి మానసిక దర్శనకి తేడా మనం నిన్న తెలుసుకున్నాం. ముందరెళ్తూ 7వ శ్లోకం 8వ శ్లోకం ఇవాళ చెప్పుకోవాలి. 7వ శ్లోకంలో కుబేరాత్మజో బద్ధ మూర్తివ యద్వత్ త్వయామోచితో భక్తివాజో కృతోచ తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ న మోక్షే గ్రహణేస్తి స దామోదరేహ. ఇహ అంటే ఇక్కడ ఈ వృందావనంలో నాకు ఏ స్వకామే ప్రయచ్చ, నా కామనాన్ని నువ్వు పూర్తి చేయి, నాకు మోక్షం అక్కర్లా, ఏం వద్దు. ఏం కావాలి అంటే సాక్షాత్ నీకు ప్రేమభక్తి కావాలి. ప్రేమభక్తి తప్పితే త్వయామోచితో భక్తిబాజో కృతో తథా ప్రేమభక్తి స్వకామే ప్రయచ్చ, ప్రేమభక్తి కావాలి. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, నేనెట్లా చేయగలను, నేను బద్ధవస్థలో ఉన్నా కదా, నిన్ను ఎట్లా ముక్తి ఇవ్వగలను అన్నాడు కృష్ణుడు. అప్పుడు సత్యుక్తుని అంటాంట, ఇదే రూపంలో బద్ధమూర్తౌ కుబేరాత్మజో బద్ధమూర్తి. ఈ స్వరూపం ఏమిటి, బద్ధమూర్తి స్వరూపం. ఈ బద్ధమూర్తి అయిన స్వరూపంలో నువ్వు ఏం చేశావు, కుబేరాత్మజౌ కుబేరు పుత్రులకి నువ్వు మోక్షాన్ని ఇచ్చావు కదా, ముక్తి చేశావు కదా, ఇది నీ విశేషత. నిన్ను యశోద బంధించేసింది, అది బద్ధమైన రూపం. నువ్వేం చేశావు, ఇంకెవరో ఒక వృక్షాల బంధాలతో ఉన్న బంధంలో ఉన్నారు, వాళ్ళని వాళ్ళకి ముక్తి ఇచ్చావు. ఎటువంటి ముక్తి ఇచ్చావు అంటే 2 రకాల ముక్తి ఇచ్చావు. ఒకటి, ఆ వృక్ష తమోగుణ స్వరూపంలో ఉండే ఆ తమోగుణమైన జన్మ అక్కడి నుంచి ముక్తి ఇచ్చావు. దాంతోపాటు ఏం చేశావు, నారదుడు యొక్క శాపాన్నించి వాళ్ళని ముక్తులు చేశావు. అదే కాకుండా ఏం చేశావు, వాళ్ళకి నువ్వు ప్రేమభక్తి ఇచ్చావు. కాబట్టి నాకు, నేను ఎంత దుర్మార్గుడినైనా కుబేరు పుత్రుడు అంత దుర్మార్గుడిని కాదు కదా, వాళ్ళు ఎంత పెద్ద దుర్మార్గత్వం చేశారు. ఈ లీల మీరు ఎందుకు చేశారంటే, నారదుడి యొక్క మాట ఇచ్చాడు కదా, నారదు చెప్పాడు కుబేరాత్మజ బద్ధ నలు కుబేరు మణిగిరి వాళ్ళిద్దరికి, ఆ స్టోరీని గుర్తు పెట్టుకుంటున్నాడు, ఆ లీలను గుర్తు చేసుకుంటూ ఈ శ్లోకాన్ని రాస్తున్నారు. అందుకని ఈ ఎట్లా కృష్ణుడు కుబేరు పుత్రుల్ని ఉద్ధరించారు, దానికోసం ఒక సపరేట్ అధ్యాయం భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్పారు. 10వ స్కందంలో 10వ అధ్యాయంలో ఈ సుఖదేవ గోస్వామి ఈ లీలని వర్ణిస్తారు. దామోదర్ని యశోద కృష్ణుని కట్టేసింది, ఒకరితో కట్టేసింది, దాని గురించి మనం చెప్పుకుందాం. కట్టిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడు అది సబ్జెక్ట్ మ్యాటర్ ఇవాళ మనకి. ఇప్పుడు యశోద కృష్ణుని కట్టేసింది. కృష్ణుని కట్టంగానే అందరు ఆశ్చర్యపడిపోయారు, దేవతలందరూ ఆశ్చర్యపడిపోయారు. ఏమిటి ఆశ్చర్యం అంటే, 8 ఆశ్చర్యాల గురించి మనం నేను చెప్పుకున్నాం. ఆ ఏమిటా 8 ఆశ్చర్యాలు? నాయం సుకోపో భగవాన్ దేహి నామ. ఆశ్చర్యం ఏమిటంటే, నేమాం విరించో న భువో న స్త్రీ అపి అంగ సంశయ ప్రసాదం లేబిర్గోపీ యత్తత్ ప్రాప్య విముక్తిదాతన్. ఈ సౌభాగ్యం యశోదాకి కలిగిన సౌభాగ్యం అన్నదే. అది ఎటువంటి సౌభాగ్యం అంట, నా ఇయం విరించహ, బ్రహ్మదేవుడు కూడా కలగలేదంట సౌభాగ్యం. నా భువహ అంటే శివుడికి కూడా అటువంటి సౌభాగ్యం కలగదా. నా శ్రీర్ అంటే లక్ష్మి కూడా అటువంటి సౌభాగ్యం కలగలదు. అపి అంగ సంశయ, ఎవరు లక్ష్మీదేవి ఎవరు? అంగ సంశయ, ఆ కృష్ణుడు హృదయంలో ఉండేదే. ఆ వక్షస్థలంలో నిత్యవాసరతికాం తక్షాంతి సంవర్ధిని, నిత్యవాసరతికాం నిత్యంగా వాసం చేసి భగవంతుని చరణకమలాలు సేవ చేసే అటువంటి లక్ష్మి కూడా ప్రసాదం లేభి, అటువంటి కృప అటువంటి భాగ్యం దొరకల. యశోదాకి కలిగిన భాగ్యం వీళ్ళకు కూడా లేదంట. ఎందుకు ఆ భాగ్యం లేదంటే, దానికోసం ఇంకొక శ్లోకం చెప్పారు, నాయం సుకు సుఖాపో భగవాన్ దేహినాం గోపికా సుత. వాళ్ళకి ఏమిటంటే, వీళ్ళ ముగ్గురు పెద్ద గొప్ప భక్తులైనా శివుడికి సాక్యరసంలో భజన చేస్తాడు కృష్ణుడికి, బ్రహ్మదేవుడు కృష్ణుడికి దాస్యరసంలో భజన చేస్తాడు. కాంతాభావతో దాస్యరస ప్రధానమైన లక్ష్మి ఒక భార్యగా కృష్ణుడికి సేవ చేస్తుంది. అయినా వీళ్ళ ముగ్గురులో ఉండే దోషం ఏమిటి అంటే, వాళ్ళు గోపికల యొక్క అనుగత్యాన్ని స్వీకరించలేదు. ఎప్పటి వరకైతే మనం గోపికలు ఆ గోపీ గర్భాన్ని నుంచి జనం ఎత్తమో అప్పటి వరకు కృష్ణుడు మనల్ని స్పర్శించడు, హి డజంట్ టచ్ అస్. ఆ కృష్ణుడి యొక్క స్పర్శ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం గోపీ జన్మ ఎత్తినప్పుడే, గోపీ గర్భాన్ని నుంచి జన్మెత్తినప్పుడే కృష్ణుడు మనం స్పర్శిస్తాడు, టచ్ చేస్తాడు, లేకపోతే చేయడు. మనం ఈ భాగవతంలో ఉండే ఎన్నెన్నో లీలల్లో ఈ గోవర్ధన ఉద్ధరణ ఆ లీల ముందు ఒక అద్భుతమైన లీల జరిగింది. ఏమిటది అంటే, ద్విజ ఆ పత్నుల ఉద్ధారణ అంటే, కృష్ణుడు ఎట్లా ఆ బ్రాహ్మణుల యొక్క భార్యల్ని ఎట్లా ఉద్ధరించాడో ఆ లీలని చక్కగా వర్ణిస్తారు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం, హౌ కృష్ణ డెలివర్ ద వైఫ్స్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్. అక్కడ వాళ్ళందరూ అంతా వదిలేసి కృష్ణుడి దగ్గరికి వచ్చేశారు ద్విజపత్నులు. రాగానే ఎట్లాగోతే గోపికలు కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తారా అన్ని వదిలేసి, అట్లాగే ఈ ద్విజపత్నులు కూడా వచ్చారు. అయినా కృష్ణుడు చెప్పారు వాళ్ళందరికీ నచ్చజెప్పి పంపించేశాడు. ఆ గోపికలు కూడా అట్లాగే నచ్చజెప్పాడు, ఆయన పంపించరా, ఏం చేశాడు, రాసలీల చేశాడు. ఎందుకు బ్రాహ్మణ పత్రులను ఎందుకు వాళ్లతో ఎందుకు రాసలీల చేయలా? ఎందుకంటే వాళ్ళకి బ్రాహ్మణ జన్మ గోపీ జన్మలా, గోపీ జన్మ లేని వాళ్ళకి కృష్ణుడు స్పర్శించడు. ఆ గోపీ జన్మ యొక్క మహిమ గురించి ఇక్కడ చెప్పబడింది. ఏమిటంటే, ఎప్పటి వరకు అయితే ఆ గోపికలకి అనుగత్తిగా వాళ్ల శరణని వేడుకుంటూ భక్తి చేయమో అప్పటి వరకు కృష్ణుడు కృష్ణ ప్రేమ లభించదు. అందుకని ఏం చెప్పడుంది, జ్ఞానినాం చ ఆత్మభూతానాం యథా భక్తిమతానిహ, భక్తిమతాం ఇహ, ఈ భక్తులున్నారే ఈ ప్రపంచంలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఇహ వృందావనంలో కృష్ణుడి యొక్క సాఖ్య వాత్సల్య మాధుర్య ఈ 3 రకాలైన రసాల్లో వాళ్ళు ఈజుతూ ఉంటారంట. అటువంటి భక్తుల యొక్క అనుగత్య, అందుకని మనం ఈ శ్లోకంలో చెప్పుకుంటాం, ఆరాధ్య భగవాన్ ప్రజేష తనయ తద్దామ వృందావనం రమ్యా క్వచితుపాసన వ్రజవధు వర్గేర వా కల్పిత. ఎట్లాగోతే వ్రజవధువులు కృష్ణుడి యొక్క ఆరాధన చేశారో వాళ్ళకి అనుగత్యతో మనం ఆరాధన చేస్తేనే కృష్ణుడి యొక్క ప్రేమ సాధించగలము అని చెప్పారు. అందుకని దేహినాం గోపికాసుతః, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు దేవతలు భక్తులు వాళ్ళు కూడా కృష్ణుడు ప్రాప్తించలేకపోతే దేహినాం అంటే త్రిగుణాత్మకమైన దేహాన్ని ప్రాప్తించడం ఎట్లా, త్రిగుణాత్మక దేహంలో ఉండేవాడు ఎట్లా కృష్ణుడు ప్రాప్తించగలరు దాని గురించి చెప్పుకున్నారు. ఆశ్చర్య ఇది ఆశ్చర్యం ఏమిటది, యశోదాకి చూపించిన ఆశ్చర్యం ఏమిటి, 8 రకాలు దాని గురించి నిన్న చెప్పుకున్నాం. ఏమిటది, కృష్ణుడు ఆత్మారామ, ఆత్మారామ అయినా ఏమైంది ఆయనకి మనసులో ఎన్నో కోరికలు వచ్చినాయి. ఆత్మకామ, ఆత్మకామ అంటే ఏది చేసినా ఏది కోరుకున్నా వెంటనే ఆ కోరిక తీరిపోతుంది. ఆయన ఏం చేస్తాడు, ప్రయాసం చేస్తాడు. తర్వాత ఆయన శాంతాకారుడు, శాంతాకారమైన ఆ కృష్ణుడు ఏంటి ఆ స్వభావం, ఏం చేస్తాడు కృష్ణుడు, శాంతాకారం అయినా కోపగిస్తాడు. ఆయన ప్రపంచంలో అందరికీ భోజనాలు పెడుతున్నాడు, చెప్పండి ఎవరు, అందరికీ తిండి పెట్టేవాడు ఎవరు, కృష్ణుడే లక్ష్మీపతి. అయినా ఏమిటి, ఆయనకి ఆకలేసిందంట లక్ష్మీపతి, ఆయన ఆకలేస్తుంది. అదే కాకుండా లక్ష్మీపతి అంతా ప్రపంచంలో ఉండేది అంతా ఆయనదే, అయినా ఎవరు చూడని సమయంలో ఎవరో ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, వెనని దొంగిలిస్తున్నాడు. దొంగిలించింది అన్ని ఆయనవి కదా. ఇటువంటి విరోధాత్మకమైన భావనల గురించి నిన్న మనం చెప్పుకున్నాం. అది మనసు అంత స్పీడులో యోగీంద్రులు కృష్ణుని పట్టుకోవడానికి వెళుతుంటే అయినా ఆ కృష్ణుడి యొక్క చణకమలాల యొక్క సీమ దగ్గర కూడా వాళ్ళు అందుకోలేరు. అయినా యశోద కృష్ణుడు పట్టుకుంది. ఈ యొక్క భక్తి యొక్క లక్షణం ఏమిటి అంటే దాని గురించి ఈ కృష్ణుడిలో ఉండే పరస్పర విరోధాస్పదమైన స్వభావాన్ని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు కుబేరాత్మజో బద్ధ దాని గురించి చెప్పుకుందాం. ఏమైంది, కృష్ణుడు చూశాడు యశోదాన్ని కట్టేసింది, కట్టి ఏదో పనిలోకి వెళ్ళిపోయింది. నేను ఎంత మంచి పని చేశాను, ఒకటి ఈ కోతులున్నాయి దానికి దాన ధర్మాలు చేస్తుంటే వచ్చి నన్ను బెదిరిపెట్టి నా కొట్టడానికి వచ్చింది, నన్ను కట్టేసింది. ఇప్పుడు నేను ఇంకో పెద్ద పని చేస్తాయి, అల్లరి చేయటంలో నేను ఎక్స్పర్ట్ కదా, ఇప్పుడు టాప్ మోస్ట్ అల్లరి చేస్తాయి, చేద్దాం ఎంత ఏది చేయాలో అని ఆలోచిస్తూ కృష్ణుడి దృష్టి ఈ రెండు వృక్షాల మీద పడింది, యమలార్జున వృక్షాల మీద పడింది. పడంగానే కృష్ణుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు, నాకు ఈ కుబేరు పుత్రులతో ఎటువంటి సంబంధం లేదు, కానీ నారదుడు ఇచ్చిన వాక్యాన్ని సత్యం చెయ్యాలి, ఎందుకంటే భక్తులు చెప్పిన మాటని సత్యం చేయటానికే నేను అవతరించాను. సత్యం విధాతుం నిజవృత్య భాషితం, నిజవృత్య భాషితం, నా వృత్య అంటే నా భక్తులు చెప్పిన మాటని సత్యం చెయ్యాలి, అది సత్యం అని నిరూపించాలి, దానికోసం నేను ఏది చేయటానికి సిద్ధమవుతానని కృష్ణుడు ఆలోచించుకొని ఏం చేశాడు, మెల్లిగా ఆ యమలార్జున వృక్షాల దగ్గరికి వెళ్ళాడు. 10వ అధ్యాయంలో దీని గురించి వర్ణింపబడింది. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామికి ప్రశ్న అడుగుతారు, ఏమడుగుతారంటే, కథ్యతాం భగవన్ ఏతత్ తయో శాపస్య కారణం, తయో శాపస్య కారణం, ఈ కుబేరు పుత్రులు నలుకువేర మణగ్రీవ వీళ్ళిద్దరికీ ఎవరు శాపం ఇచ్చారు, ఈ శాపానికి కారణమేంటి, యత్త విగర్హితం కర్ణ ఏనవా దేవర్షి తమః. ఇప్పుడు భక్తులు ఉన్నారే వాళ్ళకి కోపం రాదు, ఈ నారదుడు ఎంత పెద్ద గొప్ప భక్తుడు అయినా ఆయనకి ఇటువంటి కోపం రావటానికి కారణమేమిటి, దాని గురించి వినాలని చాలా కుతూహలంగా ఉంది, మీరు నా మీద దయచేసి చెప్పండి అని పరీక్షిత్ మహారాజు వారు అడుగుతున్నారు. ఎవరికి, సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి చూస్తున్నారు ఏమంటున్నారు, ఈ ప్రపంచ యొక్క నియమం ఏమిటి అంటే, ఎవరికైతే చాలా డబ్బులు ఉన్నాయో, ఎవరు ఎంత గొప్పవాళ్ళు, కోటీశ్వరులు లక్షాధికారులు ఉంటారు, వాళ్ళకి ఏమిటంటే ఒక సమస్య, వాళ్ళకి దానికి వాళ్ళకి అహంకారం వస్తుంది ఆ డబ్బు మీద. ఆ డబ్బు మీద ఉండే డబ్బు వలన వచ్చే అహంకారం ఉన్నదే చాలా కష్టం, దాన్ని కంట్రోల్ చేయటం. దానివల్ల ఎంతోమంది ఎన్నో పాపాలు చేస్తుంటారు. వీళ్ళిద్దరు పుత్రులు ఉన్నారు, ఎవరికి, కుబేరుడికి, నలుకువేరు మనగ్రీవు. వాళ్ళకి ఎటువంటి హోదా దొరికింది అంటే, ఆ శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి యొక్క సాన్నిధ్యం కూడా దొరికింది. ఆ కైలాస మార్గంలో, అంటే కుబేరుడుండి అల్కాపురి, అల్కాపురి నుంచి కైలాస మార్గంలో మందాకిని నది ప్రవహిస్తుంది. మీరు గనక ఇప్పుడు బద్రీనాథ్ అటువైపు వెళితే మందాకిని నది ఉన్నది, అది కేదార్నాథ్ నుంచి ఇంకా పైకి వెళ్తూ ఉంటే, బద్రీనాథ్ నుంచి ఇంకా పైకి వెళ్తే అల్కాపురి అని ఒక చోటు వస్తుంది. అల్కాపురి మనం వెళ్ళలేము, అది కుబేర స్థానం, యక్షులు కుబేరుడు ఉండే ఆ స్థానం. అంతకంటే పైకి వెళితే కైలాస పర్వతం దొరుకుతుంది, అక్కడి నుంచి మందాకిని ప్రవహించేస్తుంది. అక్కడ వాళ్ళు స్త్రీ నగ్నులై స్త్రీలతో ఏదో సరదాగా ఆడుకుంటున్నారు. ఎట్లా ఉన్నారు వాళ్ళిద్దరూ, తాగుబోతులు. వరుణి అనే ఒక దేవతలు తాగే ఒక సారాయి అనుకోండి, మత్తు పదార్థం, అది తాగారు. తాగిపోయి ఎంత తమోగుణంకి వెళ్ళారంటే, వాళ్ళు నగ్నవస్థలా ఉన్నారు అని కూడా వాళ్ళకు ఊహలేదు, అటువంటి పరిస్థితులు ఉన్నారు. నారదుడు అక్కడ వెళ్తుంటే, అదే రోడ్లు వెళ్తున్నాను శివుడిని కలవటానికి వెళ్తున్నప్పుడు, ఆ నారదును చూసి మిగతా వాళ్ళందరూ, అంటే ఆ స్త్రీలందరూ ఏం చేసుకున్నారు, వాళ్ళ గుడ్డలు తీసుకొని వాళ్ళ శరీరాన్ని కప్పుకున్నారు. అయితే ఈ నలుకువేరు మణిగ్రీవు అట్లాగే నుంచున్నారు, వండి వాళ్ళకు నుంచున్నారు. అది నారదుడు ముందు. నారదుడు చూశాడు, తం దృష్ట్వా విరదా దేవ్యో, నేను చూసి ఏమనుకున్నారంటే, శాపశంకితాహ వివర్షితాహ శాపశంకితాహ. ఏమిటి వీళ్ళకి శాపం ఇవ్వాలి? ఎటువంటి శాపం ఇవ్వాలి అంటే, వీళ్ళని ఉద్ధరించాలి. ఇప్పుడు భక్తులు ఉన్నారే, ఈ భక్తుల యొక్క శాపం కూడా మనకి ఒక వరం లాంటిది. భక్తుల యొక్క శాపం కూడా వరం లాంటిది. ఈ తయోర్ అనుగ్రహాయార్థ శాపం దాస్యం ఇదం జగుహు అన్నారు. అంటే తయోర్ అనుగ్రహార్థ, భక్తుల యొక్క సాన్నిధ్యం ఎటువంటిది అంటే, వాళ్ళకి హృదయంలో అనుగ్రహం చేయటం కంటే ఇంకేదో తెలీదు, ఇంకో మాట తెలీదు. వాళ్ళు శపించినా అది వరం, వరం లాంటిది. వరం ఇచ్చినా అది వరం, ఏది చేసినా మన వరమే. వాళ్ళ మనం కొట్టినా తిట్టినా మెచ్చుకున్నా ఏది చేసినా వరమే. అటువంటి మహనీయుల సాంగత్యం మనకి దొరకడం చాలా కష్టం. ఈ నలుకువేరు కువేరు పుత్రులకి, మణిగిరి, వీళ్ళిద్దరికీ ఈ నారదుడి యొక్క సాన్నిధ్యం దొరికింది, వాళ్ళ యొక్క కృప దొరికింది. నారదు చూశాడు, వెళ్ళి చూసి ఏమనుకుంటున్నాడంటే, చూడు హోహో ఎటువంటి పరిస్థితులు ఉన్నారో వెళ్ళి చూడు. యత్ర స్త్రీ ద్యుతాం ఆశవః, ఎవరికోతే డబ్బులు ఎక్కువ ఉంటాయో, అంటే కష్టపడి సంపాదించాడనుకోండి, కనీసం వాళ్ళకి తెలుసు ఈ డబ్బుల యొక్క విలువ తెలుసు. డబ్బులు ఎక్కువ ఉండి విలువ తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అహంకారం వలన, ఆ డబ్బుల యొక్క అహంకారం వలన రెండు కార్యలు చేస్తారంట. ఏమిటది? జీవహింస. ఒకటి నాన్ వెజ్ తినటం, ప్రాణుల్ని హింసించటం. ఇంకోటి స్త్రీ గమనం. ఈ రెండు కార్యాలు ఎవరు చేస్తారు? డబ్బులు ఎవరు పోతే ఎక్కువనే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చూడండి, తిరుపతిలోని ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఈ స్త్రీ గమనం చేసేవాళ్ళు, ఈ ఒక హింస ఆడల్ని, నాన్ వెజ్ తినేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు, వాళ్ళు అందరూ ఎవరు? మందు పదార్థాలు, మత్తు పదార్థాలు తాగేవాళ్ళు ఎవరు? ఎవరికైతే ఎక్కువ డబ్బును వాళ్లే చేస్తారు. డబ్బులు రాగానే ఇదే పని. ఇప్పుడు మనకి ఏదో ఒక చోటు ఉండటానికి, ఒక చోటు, ఒక ఇల్లు, ఏదో తినడానికి ఓ తిండి, కొంచెం ఏదో రెండు రొట్టెలు కావాలంటే దానికోసం ఎక్కువ డబ్బులు అక్కర్లా. మీకు చాలా సరళ జీవితంగా ఉండొచ్చు. ఎందుకు ఇంకా అంత డబ్బులు సంపాదించాలి, అది కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎందుకు అంటున్నారంటే ఈ పనులు చేయటానికే, శ్రీకరణానికి, మత్తు పదార్థాలను సేవించడానికి, ఈ నాన్ వెజ్ తినడానికి, జీవహింస, మాంసాహారానికి. ఇప్పుడు దీని గురించి 4-5 శ్లోకాల్లో నారదు విచారించాడు. ఈ డబ్బుతో వచ్చిన, గొప్పతనంతో వచ్చిన, అంటే గొప్పతనం అంటే డబ్బుతో వచ్చిన ఈ అహంకారం ఉన్నదే, అది తమో గుణంతో వచ్చిన అహంకారం. ఇది ఎవరో పెద్ద కులంలో జన్మించారు, ఏదో పెద్ద విద్వాంసుడు, దానిలో వాటి వల్ల కూడా అహంకారం వస్తుంది. ఆ అహంకారం అంత అహంకారం కాదు, అది సాత్వికమైనదో రాజసికమైన అహంకారం, కానీ ఇది తామసిక అహంకారం. దాని వలన ఇంకొకళ్ళని హింసించి, ఆ హింసించినప్పుడు వాళ్ల దుఃఖాన్ని చూసి సుఖపడతారు. ఇటువంటి తమోగుణమైన అహంకారం అని నారదుడు ఎన్నెన్నో రకరకాలుగా విచారిస్తూ అన్నాడు. అసత శ్రీమదాంతస్య దారిద్ర్యం పరమమంజనం అన్నారు. ఇటువంటి వాళ్ళకి ఏమిటి, ఎక్కువ అత్యంత ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి ఆ డబ్బు వలన వచ్చిన అహంకారం ఉందే, అహంకారాన్ని తగ్గించటానికి మంది ఏమిటి అన్నాడు. ఏమిటా మంది అంటే దారిద్ర్యం పరమం అంజనం. అంజనం అంటే మంది అంటారు. ఏమిటది, దరిద్రమే వాళ్ళకు ఒక మందు. ఎందుకంటే ఎవరైతే దారిద్ర్యం, చాలా పేద అవస్థలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పేదతనం అంటే ఏమిటో తెలుసు. ఆ పేదతనంలో ఉండే కష్టాలు ఏమిటో తెలుసు. ఆ కష్టాలు తెలిసిన వాళ్ళకి ఇంకోళ్ళు కష్టాలు ఇవ్వడు. కష్టాలు ఎవరికి తెలీదో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకొకళ్ళ కష్టం ఇంకొకళ్ళకి సుఖం అంతా నాకే అనుకుంటారు. అందుకని కష్టాలని అనుభవించిన వాడు హృదయంలో కొంచెం వాళ్ళకి దైన్య భావన ఉంటుంది, ఇంకొకళ్ళకి కష్టాలు ఇవ్వరు. ఎవరైతే యథా కంటక, ఒక ఉదాహరణ ఇస్తాడు, ఎవరికైతే ముళ్ళు గుచ్చుకుందో వాళ్ళకి ఆ ముళ్ళు గుచ్చుకున్న నొప్పి తెలుసు కాబట్టి ఏం చేస్తాడు, ఆ ముళ్ళంతా ఆ రోడ్డు నుంచి తీసేస్తారు. అరే నాకు ముళ్ళు గుచ్చుకుంది కదా, ఇంకోళ్ళు గుచ్చుకోకూడదు అని తీసేస్తాడు. ఎందుకు, ఆ ముళ్ళు గుచ్చుకున్న నొప్పి తెలుసు కదా. అట్లాగే ఈ దారిద్ర్యం అనేది, దానిలో వచ్చిన నొప్పి ఉన్నదే, ఆ దానిలో వచ్చిన కష్టం ఉన్నదే, తెలిసిన వాళ్ళకి ఇంకొకళ్ళకి హింస ఇవ్వరు. అందుకని ఈ వీళ్ళని ఉద్ధరించాలి అంటే వీళ్ళని దరిద్రులు చేయాలి. అదే కాకుండా దారిద్ర్యో నిరతం స్తంభో స్తంభో ముఖ సర్వ మధురివ క్లిచ్చరం యద్రిచ్ఛయాప్నోతి తద్దిహి తస్య పరం తపః అన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దరిద్రంతో ఉన్నప్పుడు కొంచెం తపస్సు చేస్తారు. ఆ తపస్యను చేసినందువలన వాళ్ల హృదయం శుద్ధీకరణ అవుతుంది. అందుకని ఈ డబ్బులు ఉన్నవాళ్ళకి, గొప్పవాళ్ళకి ఈ దారిద్ర్యం కంటే, పేదతనం కంటే పెద్ద మందు లేదు. అందుకని మీరు చూడండి, ఎవరైతే చాలా ఐశ్వర్యం వలన, ఎంతో అహంకారం వలన ఏదేదో చెడపను చేస్తూ ఉంటారు, ఇంకోళ్ళు హింస ఇస్తుంటారు, వాళ్ళు ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ, కలియుగం కదా ఇంకొక జన్మ అక్కర్లా, ఇదే జన్మ చాలు, వాళ్ళు ఎటువంటి పేద దరిద్రమైన అవస్థకు వస్తారంటే భిక్షాటన చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఇది ప్రకృతి యొక్క నీతి. తర్వాత అదే అనుకుంటాడు నారదు, అంటాడు వీళ్ళు దారిద్ర్యస్యేవ యుంజేతే సాధవః సమదర్శినః అన్న. ఏమవుతుందంటే సాధవః సమదర్శినః, సాధు పురుషులు ఉంటారే వాళ్ళు సమదర్శి, సమదర్శి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ కృప, భగవంతుని యొక్క కృప ఇవ్వాలి అనుకొని ఆ విచారణకు వెళ్తారు. వెళ్ళినప్పుడు కష్టాల్లో ఉన్నారే వాళ్ళు సాధువుల యొక్క సాంగత్యాన్ని తొందరగా స్వీకరిస్తారు. చాలా అహంకారంతో ఉన్నవాళ్ళు సాధువుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించరు. ఎందుకు, వాళ్ళు అపరాధ బుద్ధి ఉన్నది కాబట్టి వాళ్ళకి సాధువు సంగ ఉన్నా లేనట్టే. ఎట్లాగోతే ఇప్పుడు సూర్యుడు ప్రకాశించాడు, ప్రకాశించగానే అంతా వెలుతురైపోతుంది, అన్నీ కలిసి కనిపించేస్తాయి. అట్లాగే సాధువుల యొక్క సంగతి మాత్రంతోనే అందరికీ జ్ఞానం కలుగుతుంది, కానీ అందరికీ జ్ఞానం కలుగుతుంది అయినా సూర్యోదయం అయిన తర్వాత కూడా గుడ్డివాడున్నా అనుకోండి, వాడికి ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించదు. అట్లాగే ఈ సాధు సంగతి వలన ఈ పేదవాళ్ళు ఉన్నారే, ఏదో ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తున్నారే, వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. కానీ వీళ్ళకి ఎవరోతే అపరాధ బుద్ధితో అహంకారం వల్ల గుడ్డివాళ్ళయ్యారే, వాళ్ళకి సాధు సంగతి ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు అని ఆ నారదుడు ఇవన్నీ మనసులోనే అనుకుంటున్నాడు. నారదుడు అనుకుని అనుకుని ఏమనుకున్నా అంటే, సాధూనాం సమచిత్తానాం, ముఖ్యంగా ఈ సాధువుల్లో ఉండే అద్భుతమైన గుణం ఏమిటి దాని గురించి చెప్పుకుంటున్నారు. ఏమిటంటే, జనాలందరూ ఈ సాధువులు చూడంగానే, వాళ్ళ వినంగానే, వాళ్ళ ముఖాన్ని నుంచి కృష్ణకథ వినంగానే వాళ్ళకి ఆకర్షణ ఎందుకు ఉంటుందంటే, సాధూనాం సమచిత్తానాం. ఏమిట సమచిత్తానాం? కష్టమైన దుఃఖమైన మాన అపమాన ఈ రెండు పరిస్థితుల్లో సమచిత్తాం. ఇప్పుడు నారదుడు ఆ శివుడితో కలవటానికి వెళుతున్నాడు. ఆ సమయంలో ఎంత మహాపురుషుడు నారదుడు. ఆ నారదుడు ముందు వీళ్ళిద్దరూ నలుగురు ఎక్కడ ఉంటున్నారు? సిగ్గు లేకుండా, అది ఆ మత్తు పదార్థం అట్ట తాగి ఇంత అజ్ఞానంలో ఉన్నా అంటే మేము మొండి మోతో ఉన్నామని అటువంటి జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు. ఆయన నారదుడికి సమచిత్తానాం సాధునాం సమచిత్తానాం ముకుంద చరణాశ్రితానాం, ఎల్లప్పుడూ కృష్ణుడి యొక్క చరణకమలంలో యొక్క ఆశ్రయాన్ని గ్రహించారు కాబట్టి, ఉపేక్షితై కిందనే స్తంభే అర్షుభి అసదాశ్రయై, వాళ్ళు అటువంటి వాళ్ళకి అటువంటి సాధువుల్ని గొప్పవాళ్ళు సాంగత్యం చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ సాధువులకి సమచిత్తమే, గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనే భేదభావం లేదు. అయినా ఈ గొప్పవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎటువంటి వాళ్ళు? గుడ్డివాళ్ళు. సూర్యుడున్నా ఆ సూర్యుడి యొక్క కాంతి ఎందుకు పనికిరాదు వాళ్ళకి? అందుకని ఏం చేయాలి? తదహం మత్తయోర్ మాధవయా వారుణ్యా శ్రీ మదాంధయో తమో మందం హర్ష్యామి స్తనయోర్ అజితాత్మయో అన్నాడు. అందుకని వీళ్ళిద్దరిని ఏం చేయాలి? వీళ్ళలో ఉండే అహంకార భావాన్ని తగ్గించాలి. ఎట్లా చేయాలి అని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏ నిర్ణయానికి వచ్చాడంటే, వీళ్ళిద్దరినీ నేను ఒక వృక్షాలుగా మార్చేస్తా. ఎందుకంటే ఒకటి వృక్షం ఎట్లా ఉంటుంది? ఏం గుడ్డలు ధరించదు, అట్లాగే ఉంటుంది, మొండి మోలతో ఉంటుంది. వీళ్ళు కూడా అట్లా ఉన్నారు కదా, వీళ్ళ చైతన్యం కూడా అట్లాగే ఉంది, కాన్షియస్నెస్ అట్లాగే ఉంది కదా. అందుకని వీళ్ళకి వృక్షాలవని చెప్పిస్తారు. ఎందుకు? ఒకటి గుడ్డలు ఏమి వేసుకోలేదు, నగ్నంగా ఉన్నారు. ఇంకొకటి ఏమిటి? వాళ్ళు నగ్నంగా ఉన్నారని కూడా తెలియదు, అంత తమగుణంలో ఉన్నారు. అందుకని వీళ్ళకి వృక్ష శరీరాలు ఇవ్వాలి. అదే కాకుండా వీళ్ళని ఉద్ధరించాలి. నా వల్ల కాదు వీళ్ళని ఉద్ధరించడం, ఆ భగవంతుడు నేను ప్రార్థిస్తా. 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అంటే 100 దేవతల యొక్క లెక్కలో సంవత్సరాలు వీళ్ళు బృందావనంలో నందమహారాజు ఉండి ఆ ఇంట్లో ఆంగనంలో అక్కడ వాళ్ళు వృక్షంగా ఉంటారు. అదే ఆ కృష్ణుడి యొక్క సాన్నిధ్యం వలన ఆ కృష్ణుడు వీళ్ళని ఉద్ధరిస్తాడు. ఆ కృష్ణుడి యొక్క దర్శన ప్రాప్తించి వాళ్ళు మళ్ళీ ఈ కుబేరు యొక్క పుత్రుల యొక్క స్థానాన్ని వాళ్ళు ప్రాప్తిస్తారు అని నారదుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని శపించాడు. సుఖదేవ గోస్వామి చూస్తున్నారు ఇట్లా అనుకుంటూ అనుకుంటూ నారదుడు ఏం చేశాడు? ఏమోక్త్వా సదేవర్షి గతో నారాయణాశ్రమం, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు, నారాయణాశ్రమానికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ నలుకువేరు మణిగ్రీవులు. వాళ్ళిద్దరు ఏమయ్యారంటే యమనార్జున అర్జున వృక్షాల్లాగా ఇక్కడ కృష్ణుడు చూస్తున్నాడు. ఆ వృక్షాల్లాగా ఇక్కడ బృందావనంలో ఉన్నారు. కృష్ణుడు చూశాడు, చూసి అనుకున్నాడు వీళ్ళిద్దరూ ఎవరో కాదు, నారదుడు ద్వారా శపించబడ్డారు. నారదుడు చెప్పిన మాట నేను నిజం చెయ్యాలి అని అనుకుని ఏం చేశాడు కృష్ణుడు? దేవర్షి మే ప్రియతమో అన్నాడు కృష్ణుడు. దేవర్షి ఎవరు? దేవర్షి నారదు ఎవరు? ప్రియతమ నారదు నాకంటే నేను నాకు నాకు నారదు చాలా ఇష్టం ప్రీతి. యదిమో ధన ధనదాత్మజౌ, ధనదాత్మజౌ అంటే వీళ్ళిద్దరూ కుబేరు పుత్రులు. తత్తాత సాధయిష్యామి, వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తాము. యద్గిరాం తం మహాత్మనః, గొప్ప భక్తుడు మహాత్మనుడు వారు చెప్పిన మాట సిద్ధం చేయాలని ఏం చేశాడు కృష్ణుడు, మెల్లిగా ఆ వృక్షాల మధ్యలోకి వెళ్ళాడు. మధ్యలోకి వెళ్ళి ఆ ఓకల్ని కొంచెం అట్లా తిప్పాడు, అంటే కొంచెం జరికిచ్చాడు. ఆ రెండు వృక్షాల మధ్యలో ఆ ఓకలి అది ఇరుక్కుపోయింది. ఏం చేశాడు, బలేన నైసర్గికాత్మవత్ ఉల్లూకల ఉల్లూకవలం తత్, బలైన కొంచెం స్ట్రెంగ్త్తో ఒక ఒక కొంచెం ముందుకు లాగాడు ఆ ఒకరిని. ఏమైంది, దామోదరేన తత్రోకలాంగ్రిబంధౌ, ఈ ఓకలికి బంధ స్వరూపంలో ఉన్న కృష్ణుడు ఏమైంది, స్కంద ప్రవాళ విపతౌ కృతచండ శబ్దౌ. సుఖదేవ ఉత్సవం అంటారు, ఆ రెండు వృక్షాలు ధాడ ధాడ కింద పడ్డాయి. ఎట్లా పడాయి, ఎటువంటి శబ్దం వస్తుందంటే చండ శబ్దౌ, భయానకమైన ఒక శబ్దం వచ్చిందంట. ఆ కింద పడంగానే ఏమైంది, తత్ర తత్ర త్రి పరమయా కకుబ స్ఫురంతౌ అన్నారు. ఆ రెండు వృక్షాల నుంచి ఇద్దరు వెరిసిపోయే గద్దగదా మెరిసిపోయే రెండు స్వరూపాలు ప్రకటించాయి. సిద్ధౌ ఉపేత కుజరో యువజాత వేదాహ, వాళ్ళ శరీరం నుంచి అత్యంతమైన అద్భుతమైన కాంతి, చాలా అందంగా ఉన్నారు. వాళ్ళు యొక్క రెండు స్వరూపాలు ప్రకటించి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇద్దరు చేయి జోడుకొని కృష్ణుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఏం ప్రార్థన చేశారు అంటే, కృష్ణ కృష్ణ మహాయోగిం తమాధ్యా పురుష పర. కృష్ణుడు అన్నాడు, ఏమి మీ ఇద్దరు ఎవరు, చిన్నపిల్లవాడు కదా కృష్ణుడు, ఏదో పెద్ద ఇద్దరు వచ్చారు దండం పెడుతున్నారు. కృష్ణుడు అన్నాడు, నేను చాలా చిన్నవాడిని, మీరిద్దరు పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, నా దండం పెడుతున్నారు ఏమిటి అంటే, వీళ్ళిద్దరు అన్నారు, మీరెవరో కాదు, త్వమాద్య పురుష పర, మీరు సాధారణ ఎవరో కాదు, మీరు స్వయంగా ఆద్య పురుష పర, అందరికీ ఆది మీరే, అదే కాకుండా పురుష పరహ, ఈ పరమ పురుషులు భగవంతుడు మీరు స్వయం. కృష్ణ కృష్ణ మహాయోగిన్ అంటే ఇద్దరు కదా, అందుకని కృష్ణ కృష్ణ రెండు పదాలు వచ్చినాయి, కృష్ణ కృష్ణ మహాయోగిన్ మహాయోగిన్. ఇప్పుడు మీ యొక్క స్వరూపం ఎటువంటిదో చూడండి, మహాయోగిన్. మేము బద్ధవస్థలో ఉన్నాం, మీరు కూడా బద్ధవస్థలో ఉన్నారు. ఏమిటా విశేషత, మీరు బద్ధులై ఉన్నారు, మేము బద్ధులై ఉన్నాము, ఆయన ఏం చేశారు, మమ్మల్ని మీరు ముక్తి చేశారు, మాకు ముక్తి ఇచ్చారు, ఈ బద్ధవస్థలో ఉండి కూడా మాకు ముక్తి ఇచ్చారు, అది మీరు మహాయోగిన్ అన్నారు. అదే కాకుండా త్వమాద్య పురుష పర వ్యక్తావ్యక్తం ఇదం విశ్వం, ఇంకా అద్భుతం ఏమిటి, వ్యక్త అవ్యక్తం ఇదం విశ్వం, ఈ ప్రపంచమంతా వ్యక్తం అవ్యక్తం అయిన ఈ ప్రపంచం ఉందే అదంతా వ్యాప్తించిన వారు అయినా ఈ యశోద యొక్త ఆ శక్తి చూడండి, మిమ్మల్ని కూడా బంధించేసిందే. రూపం తే బ్రాహ్మణా విదుహు, గొప్ప గొప్ప బ్రాహ్మణులు చూతారు, ఏం చూతారంటే సర్వం కలవిదం బ్రహ్మన్, మీరు అన్ని చోట్ల వ్యాప్తించిన వాళ్ళు, అన్ని చోట్ల వ్యాప్తించిన స్వరూపం ఇక్కడ ఒక బద్ధ స్వరూపంలో ఉన్నదే, అది ఒక పరమాశ్చర్యమైనది. తర్వాత అంటారు, తమేక సర్వభూతానాం దేహావస్థితాత్మేంద్రియ ఈశ్వర, ప్రతి ఒక్క ఇంద్రియానికి మనస్సుకి ప్రతి ఒక్కళ్ళకి హృదయంలో ఉంటూ మీరే వాస్తవికైన ఈశ్వరులు. తమేవ కాలో భగవాన్ విష్ణు రవ్యయీశ్వర, తమేవ కాల మీరే కాలం, మీరు అవ్యయం, మీ శరీరం ఎప్పుడు వ్యయం కానిది, అటువంటి మీరే విష్ణు. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ, ఈ ప్రకృతి సూక్ష్మ అంటే ఈ ప్రకృతి ఈ మూడు గుణాలతో ఉండే ప్రధానం అన్ని మీరే. త్వమేవ పురుషోధ్యక్ష సర్వక్షేత్ర వికారవిత్, అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి మీకు తెలుసు, మీకు తెలియదంటూ లేదు, మీ నేనెవరో మీకు తెలుసు అని ప్రార్థన చేస్తూ ఇంకా ముగ్గు సాతారు. ఏమంటారంటే గృహ్యమాణస్తం అగ్రాహ్యో వికారః ప్రకృతేర్ గుణై కోనో ఇత ఇహార్హతి విజ్ఞాతం ప్రాక్సిద్ధం గుణసంవృతః. ఇప్పుడు ఎవరో చెప్పచ్చు ఆశ్చర్యం ఏమిటంటే మీరు ఈ ప్రపంచానికి సృష్టికి ముందే ఉన్నారు, ఈ సృష్టి చేయకముందు కూడా మీరున్నారు. ప్రాక్ ఇవ అంటే సృష్టి చేయకమునుపు అహమేవాసమి ఆగ్రి అన్నారు కదా, మీరు సృష్టి చేయక మునుపున్నారు. ఇప్పుడు మాకు క్వశ్చన్ ఏమిటంటే మిమ్మల్ని కట్టింది ఎవరు? సృష్టి చేయక మునుపుడు ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరు కట్టారు? నిజంగా చెప్పాలి అంటే మీ యొక్క దయ వల్లనే మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాం. మేము ఈ ప్రపంచంలో త్రిగుణాత్మకమైన శరీరాల్లో మేము బద్దులై ఉన్నాం, అయినా మీ యొక్క భక్తిలో అటువంటి శక్తి ఉన్నది. ఏమిటి శక్తి అంటే ఆ భక్తి వలనే మీలో ఉండే ఒక మహనీయమైన అద్భుతమైన గుణం ఉన్నదే, భక్తవాత్సల్యం అనే గుణం ఉంది, భక్తివ బద్ధ్యం అనే గుణం ఉన్నది. ఆ భక్తి యొక్క మహిమని మనం తెలుసుకోగలము అన్నారు. తర్వాత అన్నారు తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే ఆత్మద్యో గుణే చన్న మహిమ్నే బ్రహ్మణే నమః. మిమ్మల్ని తెలుసుకోవడం చాలా కష్టం, మేము కుబేరు పుత్రులం, అపరాధ చేశాం, అపరాధులం. మిమ్మల్ని తెలుసుకోవటం మా వల్ల కాదు, ఒక పని మాత్రం చేయగలం. ఏం చేయగలం అంటే బ్రహ్మణే నమః, మిమ్మల్ని మేము శరణాగతులు అవుతాం. శరణాగతి వలనే మిమ్మల్ని తెలుసుకోవడానికి ఏదో ప్రయత్నించగలం, మా బుద్ధి ద్వారా మిమ్మల్ని తెలుసుకోలేము. మీ శక్తి ఉన్నదే, అది ఎటువంటిది అంటే మీ నుంచే వస్తుంది మీ మాయాశక్తి. అదేం చేస్తుంది? మిమ్మల్ని కప్పేస్తుంది. ఎట్లాగోతే సూర్యుడు ఉదయించి ఆ సూర్యుడు ఆ చెరువులోనో నదిలోనో సముద్రంలో ఉండే నీళ్ళని అది ఎవాపరేట్ చేసి మబ్బుల్లాగా తయారు చేస్తాడు. ఆ సూర్యుడే మబ్బులు తయారు చేస్తాడు. ఆ మబ్బులు ఏం చేస్తాయి? మనకి కళ్ళు కట్టేస్తాయి. ఎట్లా? సూర్యుడిని చూడకుండా ఉండేలాగా చేస్తాయి. అట్లాగే హే భగవంతుడా, మీ నుంచే ఆ మాయాశక్తి ప్రకటిస్తుంది. ఏం చేస్తుంది ఆ మాయాశక్తి? మా కళ్ళని మీ నుంచి కప్పేస్తుంది. అది మీ అద్భుతమైనది. మాయాశక్తి కూడా అద్భుతమైనది. దీన్ని తెలుసుకోవటం కూడా చాలా కష్టం దీన్ని అని ప్రార్థన చేస్తూ ఇంకా ముందుకెళ్తారు. ఎన్నెన్నో రూపాలు వస్తున్నారు మీరు, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, ఏ రూపాల్లో వచ్చి అద్భుతమైన మీరు ఈ లీలను చేస్తారు. తైస్తైర్ అతులైర్ అతిశ్రయైర్ వీర్యైర్ అసంగతై. అసంగతి అంటే ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాత్మక సంగతి లేకుండా అద్భుతమైన లీల చేస్తున్నారు. దానిలో సభావం సర్వలోకస్య భావస్య విభావస్య చ అవతీర్ణో అంశ భగవానే అన్నారు. ఇవన్నీ ఎవరు? ఈ రూపాలన్నీ మీ యొక్క స్వరూపాలు మాత్రమే. అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం ఈ మాటకుంటున్నారు. అన్ని రూపాలు మీ నుంచి వస్తాయి. ఈ రూపాల్లో మీరు ఎందుకు చేస్తారు అంటే భక్తుల కోసం వస్తారు మీరు. నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళా, వాసుదేవాయ శాంతాయ, యదూనాం పతయే నమః అన్నారు. మేము మీ దండం పెట్టుకుంటాం, నమస్కరిస్తున్నాము. ఎవరో తే పరమ కళ్యాణం, పరమ మంగళాన్ని కోసమే ప్రకటిస్తారు. ప్రతి ఒక్క జీవులకి మంగళాన్ని కోరుకునేవాళ్ళు అటువంటి స్వరూపానికి మేము దండం పెట్టుకుంటున్నామని అనుజాతి నౌ భూమన్స్. ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెబుతున్నారు. అనుజ్ఞేహి నౌ భూమన్స్ తవానుచరం కింకరో దర్శయన్ను భగవత ఋషేర్ ఆసీత్ అనుఘాత. ఇప్పుడు మీ స్వరూపాన్ని మేము చూడగలుగుతున్నాం. ఎందుకు చూడగలుగుతున్నాము? ఎందుకంటే తవానుచరే కింకరో, మీ అనుచరులు అంటే మీ భక్తుల యొక్క కింకరం. అందుకని ఇప్పుడు మాకు ఒక ఆశీర్వాదం ఇవ్వండి, ఎల్లప్పుడూ మీ భక్తులకి భక్తులుగా ఉండాలి అనే ఒక ఆశీర్వాదం ఇవ్వండి. తవానుచరే కింకరం, దర్శయన్ను భగవత. మీ దర్శనం ఎందుకు కలిగింది అంటే మేము నారదుడి యొక్క కృపని ప్రాప్తించాము కాబట్టి మీ దర్శనం కలిగింది. అందుకని ఎల్లప్పుడూ నారదుడి యొక్క మీ భక్తుల యొక్క భక్తులుగా ఉండాలి అనే ఆశీర్వాదం కావాలి. ఇంకా మాకు ఎటువంటి కోరిక లేదు మా మనసులో, భక్తుల యొక్క భక్తులుగా ఉండాలి అనే కోరిక మాత్రమే ఉన్నది. తర్వాత ఏమాట్లాడతారంటే, ఏం చెబుతారంటే, వాణి గుణాత్మకే శవణోకతాయాం హస్తౌ చ కర్మసు మనసీతవ పదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రమాణే దృశీర్సతాం దర్శనేషు భవత్తూనాం. చాలా అద్భుతమైన శ్లోకాన్ని పాడుతున్నాం. చూడండి, ఈ భక్తుల సాంగత్యం, భక్తుల నుంచి ఒక భక్తుల నుంచి శాపం కలిగినందువలన ఎంత భక్తి కలిగింది చూడండి. ఇక్కడ ఏమిటి, ఏమంటారు, వాణిర్ గుణానుకథనే. ఇంకొక ప్రార్థన ఏమిటంటే, మా వాణి ఎప్పుడూ మీ గుణగాతే చెయ్యాలి అని ఒక మా ఒక కోరిక. ఇంకొకటి ఏమిటి, శ్రవణం కథాయాం, నా కర్ణ రంధ్రాల వలన ఎల్లప్పుడూ మీ కథని శ్రవణం చెయ్యాలి. హస్తౌచ కర్మసు, చేతులు కాళ్ళు మా ఇంద్రియాలు ఉన్నాయే, ఆ ఇంద్రియ వలన ఎల్లప్పుడూ మీ సేవ చేస్తూ ఉండాలి. మనసస్తవపదయోర్నః, మనసులో ఎల్లప్పుడూ మీ చరణకమలాల్ని స్మరిస్తూ ఉండాలి. స్మృత్యం, మీ చరణకమలకు స్మృతి ఉండాలి. శిరౌ తవ నివాస జగత్ ప్రమాణే, మీరు ఎక్కడుంటారో, మీ చరణకమలాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మా తల ఉండాలి. దృష్టిర్ సతాం దర్శనేస్తు భవత్తనూనాం అన్నారు. మా దృష్టి ఎవరి మీద ఉండాలంటే, ఎల్లప్పుడూ వైష్ణవుల యొక్క స్వరూపాన్నే చూస్తూ ఉండాలంట. అంటే మిమ్మల్ని చూడాలని కాదు, మిమ్మల్ని ఎట్లా చూడాలి, వైష్ణవుల ద్వారా చూడాలి. వైష్ణవుల్ని ఎట్లా చూడాలి, మీ ప్రతినిధుల్లాగా చూడాలి. వైష్ణవుల్ని చూస్తే మిమ్మల్ని చూసినట్టే అనుకోని ఎప్పుడు ఈ కళ్ళు నిత్యంగా వైష్ణవుల్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోవడానికి మీ ఆజ్ఞ కావాలి. వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని దర్శనం ఎట్ట చేసుకోగలం, చేయలేము. ఎట్ట చేసుకోవాలి, భక్తుల్లో చూసి మిమ్మల్ని చూసినట్టే అనుకుంటాం అని ప్రార్థన చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు. సుఖదేవ గోస్వామి చెబుతారు, ఇత్తం సంకీర్తితాతుభ్యం భగవాన్ గోకులేశ్వరః ధామ్నా చోకులే బద్ధః ప్రహసన్ ఆహ గుహ్యకౌ ప్రహసన్ న్యాహ గుహ్యకౌ. అప్పుడు కృష్ణుడు ఈ యొక్క కుబేర పుత్రుల్ని ఇక పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోబోతున్నారు. ఆ సమయంలో కృష్ణుడు నవ్వుతున్నాడంట. నవ్వుతూ తవ్వుతూ ఈ మాట చెప్పాడు. ఎవరికి, ఈ కుబేర పుత్రులు చెప్పారు నలుగురు మణిగ్రీవికి. జ్ఞాతం మమ పూర్వవీతత్, నాకు తెలుసు మీరెవరో, ముందరే పూర్వమేతత్ ఋషినా కరుణాత్మనాహ, నారదు యొక్క కరుణ వల్ల మీకు ఇటువంటి పరిస్థితి, నా దర్శనం కలిగింది మీకు. యచ్వీర్హి మదాందయోరు వాగ్భిహి, ఎవరిలోతే మద అందభిహి, మదం వల్ల గుడ్డివాళ్ళు అయిపోతారు, వాళ్ళకి నా దర్శనం కలగదు. ఎవరోతే నా భక్తుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారో వాళ్ళకి నాకు నా దర్శనం కలుగుతుంది. నాకు తెలుసు నారదు గురించి ఏమైందో అని. సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్ కృతాత్మనాం, అదే మళ్ళీ మాట చెబుతున్నారు. సాధూనాం సమచిత్తాత్మనాం, ఈ సాధుల యొక్క స్వభావం ఏమిటంటే సమచిత్తాత, సమంగా ఉంటారు వాళ్ళు. వాళ్ల వలనే నా దర్శనం కలుగుతుంది. ఇప్పుడు మీరు దాని గురించి పట్టించుకోకర్లా. ఇప్పుడు నుంచి మీరు ఎటువంటి భౌతిక బంధనంలో ఉండరు. మీకు నా దర్శనమే కాదు, మీరు ఎక్కడున్నా మీ హృదయంలో నా ఎడల నా పట్ల ప్రేమ భక్తి ఉంటుంది అని ఆశీర్వాదం ఇచ్చి కృష్ణుడు వాళ్ళని పంపించేశాడు. చూడంగానే ఏమైందంటే, చుట్టుపక్కల అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైందంటే, నందమహారాజు వచ్చాడు. చూశాడు, ఏం చూశాడు, పెద్ద పెద్ద వృక్షాల కింద పడిపోయినాయి, ఆ చిన్న పిల్లవాడు అదో చూస్తున్నాడు కృష్ణుడు, ఓకలతో బంధనం అయిపోయిన దంతమాలకి తెలీదు యశోద కట్టిందని. చూడంగానే తెలిసింది ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ ఓకలతో యశోద కట్టిపెట్టింది, ఈ రెండు వృక్షాలు పడిపోయినాయి. అరే రే ఎందుకు పడ్డా ఎందుకు పడ్డా, ఎవరు పడేశారు అని అడుగుతున్నారు. మిగతా వాళ్ళని అందమాజలు వాళ్ళందరూ స్నేహితులు అందరూ వచ్చారు, గోపులందరూ వచ్చి అడుగుతున్నారు. ఉల్లూకం వికర్షతం దామం బద్ధం చ బాలకం కస్యేదం కుతాశ్చర్యం ఉత్పాత్య ఇతి కాతరహ. ఇతి కాతర అంటే అందరూ బెదిరిపోయారు. కస్యేదం ఎట్లా జరిగింది, ఎవరిది పడేశారు, కుత ఆశ్చర్యం, ఇది అద్భుతమైన ఆశ్చర్యమైనది ఇది అని అందరు ఒకడొకడు మాట్లాడుకుంటున్నారు. అందరికి తెలుసు, ఒక విధంగా చెప్పాలి అంటే కృష్ణుడు వల్లనే జరిగింది అని తెలుసు. తెలిసిన ఆ ప్రేమ ఒక స్వభావం ఏమిటి, కృష్ణుడు చిన్నవాడు ఎట్లా చేయగలడు, నాన్నమారు అనుకున్నాడంటే నా పుత్రుడు కదా, పుత్రుడు చిన్నవాడు ఇతన్ని చేయగలడా అని మనసులో అనుకున్నాడు. కొంతమంది అనుకున్నారంట, నందమహారాజు యొక్క మిత్రులందరూ వాళ్ళు అనుకున్నారు, ఇది కృష్ణుడే చేశాడేమో, ఎందుకంటే గర్గాచార్యులు చెప్పారు కదా, ఏం చెప్పారు, ఈ సాక్షాత్ నారాయణుడు రూపంలో నారాయణే వచ్చాడంట, నారాయణుడు లాంటివాడంట, ఏది ఇదే ఈయనే చేస్తుంటాడేమో. ఆ సమయంలో చిన్న బాల వాళ్ళందరూ అక్కడ ఆడుకునే వాళ్ళు ఉండగా, చిన్న చిన్న పిల్లలే కదా, 3 సంవత్సరాల వాళ్ళందరూ, వాళ్ళన్నారు తండ్రి దగ్గరికి వచ్చి నందమాల దగ్గరికి వచ్చి, బాలావుచురు అనే నేతి ఇంకెవరో కాదు, ఈ కృష్ణుడే చేశాడు, త్రియగ్గతం ఉల్లూకలం, ఈ ఉల్లూక ఊకలతో ఈ రెండు వృక్షాలని కింద పడేశాడు. పడేంగాని ఏమైందంటే అక్కడ 2 మహాపురుషులు వచ్చారంట, కీటాన్ని ధరించారంట, వాళ్ళిద్దరు వచ్చి దండం పెట్టుకొని కృష్ణుడికి స్తుతి చేశారు, స్తుతి చేసి పరిక్రమ చేసి వెళ్ళిపోయారు అని బాలకులందరూ చెబితే అక్కడ నందమంటే, మీకేం తెలుసు, అబద్ధాలు చెప్తున్నా నేను, నతే తదుక్తం జగురు నా. ఈ ఆ ప్రేమ యొక్క స్వభావం ఏంటంటే నందమహారాజు ఈ బాలకుడు నిజం చెప్పినా వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇవన్నీ అబద్ధమే, ఏం చెప్తాడు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారులే అని అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు నందమహారాజు. అక్కడ నందమహారాజు ఆయన స్వయంగా చూశాడు, యశోద అంత కోపం చేసి ఇట్లా కట్టబెట్టి ఏంటి, తప్పు అటు చేయకూడదు అని స్వయంగా ఆ ముడి పేసి ఆ కృష్ణుణ్ణి లోపల తీసుకెళ్ళిపోయాడు. ఆ ఇంటి లోపల తీసుకెళ్లి ప్రేమతో కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నందమహారాజు ఇట్లా చేసుకుంటూ అనుకున్నాడంట, చూడు యశోద కృష్ణుని ఎంత ప్రేమిస్తుంది, కృష్ణుడు యశోదని ఎంత ప్రేమిస్తున్నాడు, నా ఒళ్ళో కూర్చోటానికి కూడా 2-3 సార్లు ఆలోచిస్తాడు, ఎప్పుడో యశోదాతోనే ఉంటాడు. అటువంటి కృష్ణుడికి ఒక చిన్న ఏదో పొరపాటు చేశాడు, యశోద ఇంత పెద్ద పనిషమెంట్ ఇచ్చేసిందే, అట చేయకూడదు అని అనుకుంటున్నాడు. అదే సమయంలో ఏమైందంటే ఎవరో బలరాముడు చెప్పాడంట, కృష్ణుడిని ఓకలికి కట్టేశారు, ఎవరో కట్టారు అని న్యూస్ కలిగింది. యశోద కట్టింది తెలియల, బలరాముడు తెలియల. ఆ బలరాముడు మిగతా వాళ్ళ మిత్రులతో పరిగెత్తుకుంటూ వచ్చాడు, హూంకారం చేస్తుండి వచ్చాడు, ఎవరది నా కృష్ణుడిని ఎవరు కట్టారు, ఎవరు పనిష్మెంట్ ఇచ్చారు, దమ్ముంటే నా ముందురా, చిన్నపిల్లవాడు 3 ఏళ్ళవాడు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే చాలా కోపంతో అటు ఇటు చూస్తున్నాడు, ఎవరు చేశారు, ఇటువంటి పని ఎవరు చేశారు అని చాలా కోపంగా ఉన్నాడు బలరాముడు. అక్కడ ఒక చిన్న బాలబాలుడు వచ్చాడు, వచ్చి బలరాముడు చేతిలో పెట్టాడు, ఎవరో కాదు మన అమ్మ యశోద చేసింది. అట్లాగా బలరాముడు శాంతి అయిపోయి వెళ్ళిపోయాడు. అంటే ఆ యశోద చేస్తే నాకే వాళ్ళిద్దరు పని ప్రేమ మధ్యలో నేను ఇరుక్కోకూడదు, నేను మధ్యలో రాకూడదు, ఈ యశోదాకృష్ణుల మధ్యలో ఉండి ఆ ప్రేమ స్వభావం అటువంటిది అని ఈ 3 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామి ఈ గోపికల యొక్క వాత్సల్య ప్రేమరసాన్ని వర్ణిస్తూ ఏం చెప్పాడంటే, చూడండి కృష్ణుడు ఆ ఈ గోపికుల యొక్క, యశోద యొక్క, నందమహారాజ్ యొక్క సౌభాగ్యాన్ని చూడండి. ఏమిటంటే ఏం చేశాడు, గోపిభి స్తోభితో భగవాన్ బాలవత్వచేత్. గోపికలు చెప్పేవాళ్ళంట, ఏం చెప్పేవాళ్ళు, కృష్ణుడా ఎట్రా నువ్వు డ్యాన్స్ చేయి, నువ్వు డ్యాన్స్ చేస్తే ఈ మిఠాయి ఇస్తా అని చెప్పేవాడు. చెప్పగానే కృష్ణుడు డ్యాన్స్ చేసేవంట. ఏమిటది ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎదుదో పెద్ద పెద్ద దేవతల్ని కూడా నియంత్రించేవాడు ఇక్కడ ఈ గోపికల ద్వారా గోపికలు కృష్ణుడు నియంత్రిస్తున్నారు. ఏమిటి దేనివల్ల నియంత్రిస్తున్నారు? ఆ ప్రేమ భక్తి వలన. ఆ ప్రేమ వాత్సల్య ప్రేమ ఎటువంటిది అంటే కొన్నిసార్లు ఆ కృష్ణుడు ఆ గోపికల యొక్క కోరికని తీర్చడానికి ఏది చేయాలన్నా సిద్ధపడిపోతున్నాడు. ఎట్లాగోతే ఒక దాన్ని ఏమంటారు ఈ ఆ బొమ్మలు తోలు బొమ్మలు, ఈ తోలు బొమ్మల్లాగా ఈ గోపికలు ఎట్లా చెబితే అట్లా తోలు బొమ్మల్లాగా ఉంటాడంట కృష్ణుడు. తోలు బొమ్మలాగా గోపికల చేతిలో కృష్ణుడు తోలు బొమ్మలాగా ఉన్నాడంట. అది ఆ ప్రేమ పాశాల యొక్క స్వభావం. అది విభర్తికొచ్చి అజ్ఞాత కొన్నిసార్లు చెబుతుందంట యశోదా గోపికలు. ఏం చెబుతారంట? తీసురా, కృష్ణుడు ఏదో తీసుకురావడం ప్రయత్నిస్తాడు. తర్వాత చెబుతారంట, ఇంకోటి తీసురా, దానికంటే బరువు వస్తుంది చెబుతారు. ఆ కృష్ణుడు అంత ఎత్తి ఎత్తలేకపోతున్నా అంటాడు. అది ప్రపంచాన్ని ఎత్తినవాడు కృష్ణుడు. అయినా ఆ ప్రేమ స్వరూపం ఇటువంటిది. బహుక్షేపం చ కురుతే స్వానం చ ప్రీతిమావహం. ఇటువంటి ప్రేమమైన లీలలు ఈ గోపిలతో చేశాడు. అటువంటి అద్భుతమైన ఈ వాత్సల్య రసాన్ని కృష్ణుడు తాగాడు, త్రాగిచ్చాడు గోపికలకి, ముఖ్యంగా యశోద. విశుద్ధ వాత్సల్య ప్రేమరసని తాగాడు, తాగిచ్చాడు. అది ఈ ముఖ్యంగా ఈ యొక్క లీలతో మనకి కనిపించేది ఏమిటంటే రెండు విషయాలు. ఒకటి, విశుద్ధ వాత్సల్య ప్రేమరసాన్ని కృష్ణుడు తాగాడు, త్రాగిచ్చాడు. ఇంకొకటి, ప్రపంచం అంతా చెప్పాడు. ఏం చెప్పాడు అందరికీ? భక్తేవ భగ్వం భక్తేర్జితత్వం. ఈ భక్తిలో ఎంత శక్తి ఉన్నది అంటే నన్ను జయించగలే శక్తి భక్తిలో ఉన్నది, నన్ను బంధించే శక్తి భక్తిలో ఉన్నది. చూడండి ఈ భక్తి యొక్క మహిమ ఏమిటో చూడండి అని కృష్ణుడు ఈ ఆఖ్యాపయంతో ప్రపంచం అంతా వెల్లడించారు. ఇది మూడు రోజులు మనం ఈ దామోదరాష్టకాన్ని చెప్పుకున్నాం. ఆఖరి శ్లోకంలో నమో రాధికాయే త్వదీయ ప్రియాయే, ఈ రాధిక వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ యశోద కృష్ణుణ్ణి కట్టడానికి ఎంతో ప్రయత్నించినప్పుడు కట్టలేకపోయింది. అందరు గోపికలందరూ నవ్వారు. ఇంతో వాడింట్లో ఉండే తాళ్ళంతా అయిపోయింది, మరొక ఇంట్లో ఉండే తాళ్ళన్నీ అయిపోయినాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ఒక చిన్న పిల్ల వచ్చింది, వచ్చి అమ్మ ఈ ఒక ఈ వచ్చే రిబ్బన్ తీసి ఇచ్చిందంట, ఇది దీంతో కట్టు అంది. అది కట్టగా కట్టిపోయింది. ఏమంటారు ఎవరు అది? రాధిక. ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణుడు ఎవరు కట్టారు అంటే యశోద కాదు, రాధిక కట్టారు. నమో రాధికాయే త్వదీయ ప్రియాయై అన్నారు. త్వదీయ ప్రియాయ నమో అనంతలీలాయ దేవాయ తుభ్యం. ఎవరోతే ఇటువంటి అనంతలీలని చేసే అటువంటి దేవుడికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. ఈ అనంతలీల అంటే ఏమిటి అంటే రాసలీల. ఈ గుహ్యతమైన లీల ఉన్నదే మాధుర్య లీల, భగవంతుడి గుహ్యతమైనది. ఆ గుహ్యాన్ని గుహ్యంగా చెప్పాలి, కప్పిపెట్టి చెప్పాలి. అందరికీ తెలిసేలా చెప్పకూడదు, ఎందుకు అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి. దానికని అనంతలీల అని పేరు పెట్టారు రాసలీలకి. అదే ఈ ఆఖరి శ్లోకంలో దండం పెడతాడు. ఎవరికి? మీకు దండం, దాంతోపాటు మీకు కూడా నమస్కారం, మీ ఉదరం దానికి కూడా నమస్కారం. ఆ ఉదరాన్ని కట్టిన ఆ తాడుకి, ఆ రజ్జు దానికి కూడా, ఆ తాడు కూడా నమస్కరిస్తాను. ముఖ్యంగా ఆ తాడు నమస్కరిస్తాను. ఏది ఆ తాడు? తాడు దేనివల్ల యశోద కట్టిపెట్టింది కృష్ణుడిని? ఆ భక్తి. దానికి నమస్కరిస్తూ ఈ యొక్క స్తోత్రాన్ని పూర్ణావతి చేస్తున్నాడు సత్యవర్తుని. ఈ స్తోత్రంలో చాలా అద్భుతమైన విషయాలు మనం చెప్పుకున్నాం. ఈ స్తోత్రాన్ని మనం పాడినప్పుడు రోజు పొద్దున సాయంత్రం ఈ చెప్పిన మాటలన్నీ స్మరించుకుంటూ పాడాలి. ఒక పాడటం వల్ల మనకి సుకృతి కలుగుతుంది. ఆ పాడినప్పుడు దానిలో ఉన్న శబ్దాల యొక్క గుహ్యార్థాలని తెలుసుకొని స్మరిస్తూ పాడితే ఓ ఎంత. అందుకని ఆస్వాదన ముఖ్యం. భక్తిలో ముఖ్యమైనది ఏమిటంటే ఆస్వాదన. చేసిన చిన్న పనే అవ్వచ్చు, ఏదో దీపారాధనే అవ్వచ్చు, చిన్న పనే కదా. ఏదో పాడటమే అవ్వచ్చు, హరికృష్ణ మంత్రం అవ్వచ్చు, చిన్న చిన్న పనులేవి. అయినా దానిలో ఎంత రసం ఉన్నది, ఎంత ఆస్వాదన మనం చేస్తున్నామో అది ముఖ్యం. అందుకని రాధా దామరుల్ని ప్రార్థిస్తూ ఎట్లాగో అట్లా మన మనసు ఈ ప్రార్థనలో ఉండాలి. ఎల్లప్పుడూ మన మనసులో ఈ దివ్యమైన నీళ్ళలో స్ఫురిత అంటే ఇప్పుడు ప్రకాశించాలి అనే ప్రార్థనతో మనం పూర్ణావతి చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రేపు ద్విజపత్తుల యొక్క ఉద్ధారం, దాని గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ధనం వల్ల వచ్చిన అహంకారం. ద్విజపత్ను ద్విజులకి ఎటువంటి అహంకారం? జన్మ వల్ల వచ్చిన అహంకారం, దాని గురించి పట్టుకుందాం. తర్వాత అజితపత్తుల ఉద్ధారం అయిన తర్వాత ఇంకొక లీల ఏమిటి? గోవర్ధన లీల. గోవర్ధన లీలో ఇంద్రుడికి అహంకారం వచ్చింది. ఏమిటి అహంకారం? అధికారం వల్ల వచ్చిన అహంకారం, పోస్ట్ వల్ల వచ్చిన అహంకారం. వీటి గురించి మనం చెప్పుకుందాం. టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద్విజపత్ని ఉద్ధారం. చాలా అద్భుతమైన శ్లోకాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ ప్రభుపాద కీ జై. ఒక విధంగా చెప్పాలేంటి, ఒకటే. ఎందుకంటే ఐశ్వర్య జ్ఞానంతో ఉన్నవాళ్ళు భక్తి చేస్తే వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠంలో ఒకే రసం ఉన్నది. ఇది ఓన్లీ వన్ రస ఇన్ వైకుంఠ దాస్కి. వైకుంఠంలో ఈ మిగతా రసాలు లేవు. సాఖ్య, వాత్సల్య, మాధుర్య ఈ మూడు రసాలు లేవు వైకుంఠంలో. లక్ష్మీ మాధుర్య రసంలో ఉన్న చేసేది ఏమిటి? సేవ. అందుకని వైకుంఠంలో ఐశ్వర్య భక్తులు వాళ్ళు వైకుంఠం. మోక్షం అంటే ఏమిటి? మీకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు, మంది ఇచ్చారు, మోక్షం వచ్చేసింది. దేని నుంచి మోక్షం వచ్చింది? కడుపు నొప్పి నుంచి మోక్షం వచ్చింది. వాళ్ళకి అటువంటి శరీరాల నుంచి మోక్షం వచ్చింది, అటువంటి బంధనల నుంచి మోక్షం వచ్చింది. అక్కడ వాళ్ళు ముగ్గురు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అపరాధం చేశారు. ఆ అపరాధం నుంచి మోక్షం కలిగింది వాళ్ళకి. ఈ వైకుంఠంలో చతుర్భుజ రూపం ధరించడం అటు ఆ మోక్షం కలగల వాళ్ళకి. మోక్షం అంటే దానికి డెఫినేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోక్షం అన్నారు. ఎవరో మా భార్యాబిడ్డలతో చాలా ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాడు. అతనికి ఒకరోజు ఏమైందంటే, భార్యాబిడ్డలు ఉన్నారు, నువ్వు ఇంటి నుంచి గెట్అవుట్ ఉన్నారు. వాళ్ళకి ఏంది, మోక్షం వచ్చినట్టే. అంటే దేని నుంచి మోక్షం వచ్చిందో అది చూసుకోవాలి. ఈ మోక్షం అనే శబ్దానికి ఎన్నో పరిభాష ఉంది. వాస్తవికైన ముక్తి అంటే ముక్తిరిత్వా అన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. స్వరూపేణ, స్వరూపం ఏంటి? జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర్ నిత్యదాస్. అది అసలైన మోక్షం. అది వీళ్ళ దొరికిందో తెలియదు, ఐ డోంట్ నో. వీళ్ళ దొరకల అవుతే అర్జునుడికి దొరికింది. అర్జునుడే వచ్చాడు, భక్త కన్నప్పగా వచ్చాడు. ఎందుకంటే ఆ శివుడితో యుద్ధం చేశాడు కదా ఆ టైంలో, ఆ పాశుపత అస్త్రాన్ని తీసుకోవడానికి. దానివల్ల ఒక కొంతసేపు వచ్చి శివుడికి ఆరాధన చెయ్యాలి, అప్పుడు ఆ అపరాధం పోతుంది. జనసామాన్యంగా చూపించడానికి ఒక 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 స్టోరీ అంతే. చేయొచ్చు, వీకెండ్ అన్ని పరిస్థితుల్లోనూ చేయడు. అది భాగవతంలో 32వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడింది. క్రమముక్తి గురించి చెప్పబడింది. క్రమముక్తి అంటే ఒక్కొక్క లోకానికి వెళుతూ బ్రహ్మదేవుడికి ఎదిగెళ్తారు. ఆ బ్రహ్మదేవుడు ఆయన మోక్షం పొందినప్పుడు ఆ బ్రహ్మదేవుడికి భగవంతుడికి ఇద్దరికీ భక్తి చేసిన వాళ్ళు కూడా మోక్షం వచ్చేస్తుంది. భగవంతుడిని భక్తి చేసి చేయని వాళ్ళకి మళ్ళీ ఈ ప్రపంచం రావాల్సి వస్తుంది. ఆ బ్రహ్మదేవుడు గనక భక్తుడు కాకపోతే ఆయన సాహుజ్యముక్తిని ప్రాప్తించి మళ్ళీ ఈ ప్రపంచానికి రావాల్సి వస్తుంది. ఈ మాటలు 32వ అధ్యాయంలో కపిలదేవుతి సంవాదంలో ఈ కపిలదేవి మహర్షి ఈ మాట చెబుతారు. అట్లాగే శివుడు కూడా. శివభక్తి చేశారు, కైలాసానికి వెళ్ళారు, శివుడితో పాటు భగవంతుడు కూడా భక్తి చేయకపోతే మళ్ళీ రావాల్సిందే. యెస్ టు కమ్ బ్యాక్. గ్యారంటీ ఏం లేదు. బ్రహ్మలోకానికి వెళ్ళామని బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాము, భగవంతుని ప్రాప్తిస్తాము అనే ఏం గ్యారంటీ లేదు. దిస్ నో గ్యారంటీ. భక్తి చేయాలంటే యు హావ్ టు డూ. మంత్రాశయం భాగవతం గీచాయ శరోపాధి గీచాయి.